మనకి ఎన్ని ఉన్నప్పటికీ, వైరాగ్యం ఉన్నప్పటికీ, ఇంకా ఎన్ని ఉన్నప్పటికీ, ప్రాపంచకమైనటువంటి సంపదలు గౌరవాలు ఇంకో ఎన్నో ఎన్నో ఉన్నప్పటికీ, భౌతికమైన వస్తువులు పెట్టి మనం ఆత్మశాంతిని కానీ ఆత్మసుఖాన్ని కానీ కొనుక్కోవాలి. మనం సుఖపడాలంటే, సుఖం అనుభవించాలంటే, శాంతి అనుభవించాలంటే, మీకు ఎన్ని ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానం కనుక రాకపోతే ఆత్మసుఖం రాదు. ఈ జన్మలోనే కాదు, రాబోయే జన్మలో కూడా. మీరందరూ సుఖాన్ని కోరుకుంటున్నారనుకోండి, సుఖం కోరుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం కాదు. ఇంకే జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల తప్పించి భౌతిక జ్ఞానం వల్ల కానీ ఇంకొక జ్ఞానం వల్ల కానీ ఇంకా ఏ జ్ఞానం వల్ల కూడా మీకు సుఖం తెలియదు. మీకు సుఖపడాలనుకుంటూ, మీకు సుఖం కావాలనుకుంటూ, సుఖం ఎక్కడుందో ఆత్మలో ఉంది. ఆత్మ ఎవరు? మీరు. ఆత్మ అంటే ఏమిటి? ఎప్పుడు ఉండే, శాశ్వతంగా ఉండే. ఈ తొడుగురికి పెళ్లిని చేస్తారు. పెళ్లి కూడా ఒక యజ్ఞం. ఇంటికి యజ్ఞం ఎందుకంటారంటే బొమ్మల బొమ్మలను తయారు చేస్తాయి పెళ్లి వాళ్ళు. మన శరీరాలు బొమ్మలు, ఒక ఆరు బొమ్మకి మగ బొమ్మకి పెళ్లి చేస్తారు. ఈ రెండు బొమ్మలు కలిసి ఇంకో రెండు బొమ్మలు తయారు చేస్తున్నాయి. రెండు బొమ్మలు, నాలుగు బొమ్మలు, బొమ్మలు తయారు చేస్తారు. మన శరీరం బొమ్మ అంటే ఏంటి? బొమ్మలు బొమ్మలను తయారు చేయడానికి పెళ్లిని చేస్తారు. ఇది యజ్ఞం. అంటే అది పెళ్లిని కూడా ఒక యజ్ఞం అన్నారని సృష్టి నడవటం కోసం. అంటే ఇవన్నీ బొమ్మల పెళ్లి. ఈ విషయమే దశరథుడు బాధపడ్డాడు. సంసారం చేస్తున్నాం, సంతానాలు ఏముంది, సంతానాలైన సంసారం ఎంచుకోండి అన్నారు. అది దశరథుడి చేత యజ్ఞం తీరిస్తే రామచంద్రుని జరిగింది. అంటే ఇది పెళ్లి కూడా ఒక యజ్ఞం. ఈ పెళ్లి అనే యజ్ఞం వల్ల సంతానం కలుగుతూ ఉంటారు. దీని వల్ల సృష్టి నడుస్తాను. ఇది లోక వ్యవహారం లోపల. అయితే ఈ పెళ్లి వల్ల కానీ, సంతానం వల్ల కానీ, ధనం వల్ల కానీ, భోగం వల్ల కానీ, లోకం వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, వేరే వల్ల సుఖం రాదు. దేని వల్ల సృష్టిలో దేని వల్ల సుఖం రాదు. ఇంకెక్కడ సుఖం ఎక్కడ లేదు. ఎక్కడ బయట ఉందని అనిపిస్తుంది. పెళ్లి అవ్వకముందు అనిపిస్తుంది. పెళ్లి అయిన తర్వాత అంత సుఖంగా ఉంటాం. తర్వాత అక్కడ ఏం లేదనిపిస్తుంది. తర్వాత సంతానం కలిగాక అనిపిస్తుంది. సమయం కంటే అసలు సంతానం లేకపోవడం మంచిది అని కొంతమంది అటువంటి సంతానం కలుగుతూ ఉంటారు. కానీ మంచి సంతానం కలిగినప్పటికీ ఏదో ఒక రకానికి సంతోషం వస్తుంది. కానీ సుఖం అనేది రాదు. సుఖం సృష్టిలో ఎక్కడా లేదు. సుఖం ఎక్కడుందంటే బ్రహ్మంలో. అది ఎక్కడ ఉందంటే మనకు. నిజమైన సుఖి ఎవరంటే రమణ మహర్షి నిజమైన సుఖి, రాముడు నిజమైన సుఖి. వాళ్ళు అనుభవించే సుఖాన్ని మన మనస్సు ఊహించగలదు. అని సుఖ స్వరూపం. ఆత్మ ఎందుకు తెలుసుకోవాలంటే ప్రతి మనిషికి సుఖం కావాలి. ఆ సుఖం లోకంలో లేదు, పరలోకంలో లేదు, ఎక్కడా సుఖం లేదు. సుఖం ఎక్కడ ఉందంటే ఆత్మలో. ఈ బ్రహ్మ మనం తెలుసుకున్నాక అనిపిస్తుంది మీకు. అసలు ఏం పూర్వ జీవితం కూడా ఒక జీవితమే. ఈ జీవితం, ఈ బ్రహ్మ మనం తెలుసుకున్నాక ఎంత శాంతి, ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఎప్పటి వరకు నా రోజులు ఎంత వేస్ట్ చేశాను అంటే, మీ కొత్త జన్మ వచ్చినట్టు మీ ముఖంలో కొత్త శాంతి వస్తుంది, కొత్త జీవితం ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ సద్వస్తుకి ఏమని పెట్టారంటే సత్వ చిత్తు ఆనందం. దేవుడికి తీయండి సత్వ చిత్తు ఆనందం. సత్ అంటే ఎప్పుడు శాశ్వతంగా, ఆ బ్రహ్మం ఎప్పుడు శాశ్వతంగా మనం ఎక్కడో దూరం ఉందనుకుంటాం మాయ వల్ల, అది మన హృదయంలో. భగవంతుడు ఎక్కడ ఉందంటే మన హృదయంలో ఉన్నాడు. అతను ఎప్పుడు ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. ఒక నిమిషం కూడా మనం విడిచిపెట్టి ఉండదు. ఒక్క సెకండ్ కూడా మనం విడిచిపెట్టి ఉండదు. చెడు మనం ప్రాణం పోయినప్పుడు, మరణించినప్పుడు కూడా మన మరణాన్ని కూడా వస్తువు చూస్తాను. మా బ్రహ్మం మనం విడిచిపెట్టినట్టు ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది. అది ఏంటి? సత్తు అంటే సత్తం గురించి ఎల్లప్పుడూ ఆల్వేస్ శాశ్వతంగా, నిరంతరంగా, ఎటర్నల్గా ఉండే వస్తువు సంకోచం. దాని ఇంకో పేరు ఏం పెట్టారు? ఆత్మకి చిత్తు. చిత్తు అంటే శాతం, చైతన్యం. అది ఎప్పుడు ఉంటుందనే కాకుండా చైతన్యంతో ఉంటుంది, జ్ఞానంతో ఉంటుంది. చైతన్యంతో ఉంటుంది, జ్ఞానంతో ఉంటుంది. ఈ లోపల ఈ చైతన్యం ఎవరైతే అభివృద్ధి అవుతుందో, ఆత్మ ఎవరైతే వికాసం పొందుతుందో వాళ్ళకి విషయం అర్థం. ఇప్పుడు నేను ఏదో చెబుతున్నాను అనుకోండి, లోపల నీకున్న చేతన శక్తి తక్కువ అనుకోండి, ఎంత చెప్పినా మీకు అర్థం. ఈ రమణ మహర్షి గారు చెప్పిన మాటలు అబద్ధం, కృష్ణుడు చెప్పిన మాటలు అబద్ధం, రాముడు చెప్పిన మాటలు అబద్ధం, రమణుడు చెప్పిన మాటలు అబద్ధం. భర్త యొక్క చేతనాశక్తి వేరు, భార్య యొక్క చేతనాశక్తి వేరు అనుకోండి. చేతనాశక్తి తక్కువ ఉందనుకున్న భార్యలో, భర్తలు ఎక్కువ ఉందనుకోండి, జీవితం పొడిగినా బోధించిన భర్త చెప్పింది భార్యకి అర్థం. అదేవిధంగా భర్తలో చేతనాశక్తి తక్కువ ఉందనుకోండి, భార్యలో ఎక్కువ ఉందనుకోండి, భార్య చెప్పింది భర్త కాదు. అయితే ఈ లోపల చైతన్యం ఎవరైతే ఎక్కువ వికసించిందో వాళ్ళు వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి అందరం ప్రవర్తిస్తారు. నేను ఎన్ని చెప్పినప్పటికీ మీ చైతన్య స్థాయిని బట్టి మీరు ప్రవర్తిస్తారు, నా చైతన్య స్థాయిని బట్టి నేను ప్రవర్తిస్తాను, పార్వతి దాని చైతన్య స్థాయిని బట్టి అది ప్రవర్తిస్తుంది. ఇంతమంది మనుషులు సృష్టిలో ఎన్నో కోట్లాది మంది ఉన్నారు. ఒకళ్ళ ప్రవర్తన ఉన్నట్టు ఇంకోటి ప్రవర్తన ఉన్నారు. దాని కారణం ఏంటి? అందరూ మనుషులు కాదంటే అందరూ మనుషులే. లోపల చేతన శక్తి రక్షించబడి అర్థం చేసుకోవటంలో, బుద్ధి వికాసంలో, చేష్టలో, ఇంద్రియ ప్రశాంతిలో, తోటిమానాలను ప్రేమించడంలో అడుగడుక్కి తేడా. కృష్ణుడు ఎంతో బోధించాడు అర్జునుడికి, ఎన్నో మంచి విషయాలు బోధించాడు. బోధించిన తర్వాత ఆఖరిని ఒక మాట అన్నాడు. నేను చెప్పిన మాటలన్నీ విన్నాను, ఆత్మ నేను ఆచరిస్తాను. గీతలో సారం ఏంటంటే, నువ్వు చెప్పింది నేను విన్నాను, నువ్వు విషయాలు చెప్తావు, నువ్వు చెప్పింది అంతా నేను విన్నాను, వింటనే కాదు నువ్వు ఎలా చెబితే నేను అలా విని ఆచరిస్తాను. ఇది గీతల ఆట అన్నమాట. అయితే మనం భగవద్గీత చదువుతున్నాం, భగవద్గీత వింటున్నాం, కానీ మనకి ఆచరించాలన్న బుద్ధి మనకి ఇంకా కలగటం లేదు. ఇంకే చేతన శక్తి మనకి ఇంకా తగ్గకుండా ఆచరణకు అర్జునుడు చెప్పిన మాటలు లాస్ట్ చాప్టర్ లో చివరి మాటకు ఏం చెప్పాయంటే ఇది ఎలా చెబితే అలా వింటాను అది శరణానికి. ఇది ఎలా చెబితే అలా వింటాను. ఇది ఎలా చేయాలి, ఎందుకు చేయకూడదు, ఎలా ఎందుకు చేయకూడదు, మొట్టమొదటి డిస్కషన్ లో పెట్టాడు, నేను పాపంలో దింపేస్తున్నామని చెప్పాడు ఇది చెప్పిన అర్జునుడు. ఆతను 18 అధ్యాయులు విన్నాక అతను హృదయం సంస్కరించాడు. అసలు మన హై స్కూల్లో చదువుకున్నా, కాలేజీలో చదువుకున్నా, యూనివర్సిటీలో చదువుకున్నా, మన బ్రెయిన్ కి కొంత ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ లెక్చరర్స్ టీచర్స్ మన హృదయానికి ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇది లోటు కనిపిస్తాను. నేను ఇది మంది బాగా చదువుకున్నాను చూశాను, ఇంటలెక్చువల్స్ చూశాను, వాళ్ళ మెదడుకు ఎంతో కొంత విజ్ఞానం వస్తాను కానీ హృదయంలో మటుకు శూన్యం. అంటే ఈ హృదయంలో ఉన్నటువంటి చేతన శక్తిని ఎవడైతే అభివృద్ధి చేసుకుంటున్నాడు, శక్తి కూడా ఈ బుర్రకి ఈ మెదడుకి శక్తి హృదయంలో నుంచే వస్తుంది. శక్తి ఈ విజ్ఞానం కూడా ఇక్కడి నుంచే అందుతుంది. అందుకే హృదయాన్ని ఎవరైతే వికసింప చేసుకుంటున్నారో, ఈ చైతన్య శక్తిని ఎవరైతే పెంచుకుంటున్నారో, వాళ్ళు ఈ సుఖాన్ని పొందగలుగుతారు. ఎవరు ఏం చేసినప్పటికీ సుఖపడటానికి అవసరం. అంతే వాళ్ళకి అన్నింటి ఎవడైతే ఈ హృదయంలో ఉన్నటువంటి శక్తి అర్థమైందో, ఈ హృదయంలో చైతన్యాన్ని ఎవడైతే అందుకోగలడో, వాడికి ఇంకా అపరిమితమైనటువంటి శాంతి, అపరిమితమైనటువంటి సుఖం, అపరిమితమైనటువంటి సంతోషం, ఎంతంటే సముద్రం మీరు అనుభవించే సుఖం అంతా కలిపి సముద్రంలో నీరు కంటే ఎక్కువ, నూనె కంటే పెద్దది సముద్రం. మొత్తం అన్ని సముద్రాల్లో ఎంత నీరు ఉంటో ఆ నీరు కూడా సరిపోదు మీరు ఆ హృదయంలో అనుభవించే సుఖానికి. అప్పుడు మీరు అనిపిస్తుంది, మీకు అనిపిస్తున్న లోకం కూడా మీకు ఒక చిన్న గడ్డి పరిస్థితుంది అనిపి, మొత్తం సృష్టి అంతా కూడా ఒక చిన్న గడ్డి పరిస్థితి మీరు కనిపిస్తుంది. ఆ చైతన్య వస్తువు మీకు దొరికినప్పుడు ఇదంతా జడం, లోకం అని శరీరం జడం, లోకం జడం. అసలు ఇప్పుడు మనం పడే కష్టాలకి, నష్టాలకి, దుఃఖాలకి, బాధలకి, భారాలకి, మనం ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ సంసార బాధలనండి, లౌకికమైన బాధలనండి, ప్రకృతి బాధలనండి, అన్నిటికీ ఒకటే కారణం. ఏ మనిషి పడ్డ బాధకు ఒకటే కారణం, ఏ రకమైన బాధను తిరుగుతే కారణం, దేహం నేననుకునే బుద్ధి. ఈ దేహ సంబంధమే జీవుడు. మీరు దేహ సంబంధాన్ని విడిచిపెట్టేస్తే ఏమి లేదు. దేహ సంబంధమే జీవుడు. దేహ సంబంధం వల్ల మీకు మరణిస్తున్నాను అనుకుంటున్నారు, దేహ సంబంధం వల్ల మళ్ళీ మీకు జన్మ వస్తుంది. ఇది అన్ని దేహ సంబంధం. అంటే దేహ సంబంధమే జీవలక్షణం. వాడి దేహ సంబంధాన్ని ఎవరైతే విడిచిపెట్టేస్తే వాడికి మంచి జ్ఞానం కలుగుతుంది, మళ్ళీ దేహం రాదు. అయితే ఇదే రమణ మహర్షి గారు చెప్పారు, నువ్వు నీకేం ప్రయత్నం అక్కర్లేకుండా, సాధన అక్కర్లేకుండా, శ్రవణం అక్కర్లేకుండా, మరణం అక్కర్లేకుండా ఏదో రోజు చచ్చిపోతాను. ప్రతి మనిషి చనిపోతాడు, వాడు శ్రవణం చేయక్కర్లేదు, సాధన చేయక్కర్లేదు, శరీరం చచ్చిపోతుంది, ఏదో రోజున శరీరం చనిపోతుంది, శరీరం శబ్దం అవుతుంది. అయితే ఈ శరీరాన్ని నేననుకుంటున్నాను చూసారండి, దేహం లేనండి మొదటి వాసన, మొదటి తలంపు. ఈ తలంపు దీన్ని అహంకారం అంటారు, దీన్ని మనస్సు అంటారు. అంటే మొదటి తలంపు దేహం లేనండి మొదటి తలంపు. అది మటుకి తావదు, అది శ్మశానంలో మటుకి తావదు, అది పుల్లలకి పుల్లల వల్ల కాలదు, భౌతికమైన అగ్ని వల్ల అది ఈ కాలదు. ఏ జ్ఞానాగ్ని వల్ల మటుకి దేహం లేనటువంటి అహంకారం మొదటి ఆలోచన, దేహం లేనటువంటి మొదటి బుద్ధి. అనేకటువంటి తలంపులు ఉంటాయి, మీకు 90 తలంపులు ఉన్నాయి, నాకు 90 తలంపులు ఉంటాయి. తలంపులు లేనివాడు, ఆలోచన లేనివాడు, ఊకలు లేనివాడు వాడు సృష్టిలో లేడు. తలంపులు లేని మనిషి చెడు తలంపులు రావచ్చు, మంచి తలంపులు రావచ్చు, అనేక తలంపులు ఉంటాయి, తలంపులు లేని మనిషి లేదు. అయితే అందులో దీనికి ఏమిటంటే మొదటి తలంపు దేహము నేను అనే తలంపుకి మిగతా తలంపులన్నీ వస్తున్నాయి. ఈ అన్ని తలంపులకి దేహం తలంపు, దేహం నేననే తలంపు అదుగున ఉంది, లోపల ఉంది, పునాదిలో ఉంది. మిగతా తలంపు నుంచి ముందు దేహం నేననే తలంపుని విడదీయాలి. అలా విడదీస్తేనే కానీ వాడికి జ్ఞానం కలగదు. నువ్వు ఆత్మను ఎప్పుడైతే తెలుసుకున్నావు అప్పుడు మృత్యు యొక్క స్థితిని దాటి నువ్వు వెళ్ళిపోతున్నావు. అయితే ఈ ఆత్మను తెలుసుకోవడానికి జనరల్ గా అడ్డు ఏంటంటే, ఆత్మ ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, అది సదా ఉంది, అది లేని క్షణాలు. అయితే అది దానికి ఏమి అడ్డు వస్తాయంటే, ఇష్టం అయిష్టం రాగద్వేషాలు మనకు అడ్డు వస్తాయి. ఆత్మను తెలుసుకోవడానికి జనరల్ గా మనకు అడ్డు వచ్చి ఏంటి, రాగం. ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద అయిష్టం. ఈ రాగద్వేషాలు సంసారానికి కారణం, రాగద్వేషాలు బంధానికి కారణం, రాగద్వేషాలు అశాంతికి కారణం, రాగద్వేషాలు అజ్ఞానానికి కారణం. ఈ రాగద్వేషాలు మనిషికి అడ్డు వస్తున్నాయి. ఎందుకంటే రాగం వైరాగ్యం వల్ల చాలా మంది ఏమంటారంటే, మేము అభివృద్ధి చేస్తున్నామండి, సాధన చేస్తున్నామండి, మేము పూజ చేస్తున్నామండి, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఇవన్నీ కష్టపడి చేస్తున్నామండి, అభివృద్ధి కనిపించడం లేదు, చేస్తున్నామండి, అభివృద్ధి కనిపించడం. చాలా కంప్లైంట్ ఇదే, ఏ ఊరేం చెప్పినా భక్తుల అనుభవాలు ఏమని చెబుతారంటే, నువ్వు ఏదో చేస్తున్నావు కానీ అభివృద్ధి కనిపించడం లేదు. అభివృద్ధి ఎన్నడూ కనపడదు మీకు వైరాగ్యం లేనప్పుడు. మీరు బాగా జ్ఞాపకం, వైరాగ్యం లేని వాడికి, అభ్యాసం లేని వాడికి జ్ఞానం రాదు. మీరు చేసింది కొండల నుంచి పక్కన పైనుంచి నీళ్లు పోస్తున్నారనుకోండి, కింద చిరులు ఉంటే ఏమవుతుంది, కొండలో నీరు వేసుకుని పోతాయి. రామకృష్ణ పరమహంస మాట చెప్పాడు, చేను చేలోకి తోటలోంచి నీరు పెడతాడు, ఇంకో తోటలోంచి వదిలేస్తే చేలు నీరు ఉంటుందా అన్నాడు. రామకృష్ణ పరమహంస ఏం మాట చెప్పాడంటే, మీరు చేలోకి నీరు పెడుతున్నారనుకోండి, ఇంకో కంటలోంచి నీరు పెట్టి ఇంకో కంటలోంచి వదిలేస్తారనుకోండి, ఆ చేలు నీరు నిల్వ ఉంటుందా అని అడిగాడు. మనిషికి అభివృద్ధి లేకపోవడానికి, అభివృద్ధి అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక వికాసం. ఈ ఆధ్యాత్మిక అటువంటి ఇది లేని వాడికి, వైరాగ్యం లేని వాడికి అది కలగదు, ఎంత సాధన చేసినప్పటికీ. సర్వసాధారణంగా ఇంకోటి మనం అందరం భక్తులు, మనందరం ఇక్కడ కూర్చున్నాం, మన అందరం భక్తులే. మనకి ఎవరికైనా రేణింపు ఉండండి, మనం చేసి భక్తికి రేణింపు ఉంది, అసలు వికాసం ఉందా మనకి? రేణింపు లేదు. ఏంటి కారణం? మనకున్న భక్తులు స్వార్థం. తిరుపతి వెళ్తే ఏదైనా కావాలి, అరుణాచలం వెళ్తే ఏం కావాలి, ఏదైనా ప్రతిదీ మనం స్వార్థం లేకుండా ఏ పని చేయదు. అంటే మన భక్తి ఉన్నమాట నిజమే, నీటికి నూరు పాళ్ళు స్వార్థ పూరితం. మనకు లోపల స్వార్థం ఉండగా మనకి జ్ఞానాన్ని ఇచ్చేయండి అమాయకుడు ఏం కాదు. దేవుడు కమల మహర్షి గారు మార్చేస్తారు, మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుడు మోసం చేయడం. ఇంకా దేవుణ్ణి మీరు మోసం చేయలేరంటే మీకు తలంపు వచ్చాక మీరు మోసం చేయాలనిపిస్తుంది. ఆ తలంపు రాకముందే మీకు ఎటువంటి తలంపు వస్తుందో దేవుడికి తెలుసు, అంటే మీరు దేవుణ్ణి మోసం చేయాలి. తలంపు వచ్చాక మనకు తెలుస్తున్నట్టండి, తలంపు రాకముందు దేవుడికి తెలిసినట్టు మనకి ఏం తలంపు వస్తుందో, అంటే దేవుణ్ణి మీరు మోసం చేయలేరు అని చెప్పారు. అంటే మన అందరికీ ఏముంది, భక్తి ఉన్నమాట నిజం, కానీ స్వార్థం. కామ్య భక్తి మనది, నిష్కామ భక్తి కాదు. అంటే కామ్య కర్మలు మనం చేస్తున్నాం, స్వార్థాన్ని దృష్టి పెట్టుకుని కర్మ చేస్తాం, స్వార్థాన్ని దృష్టి పెట్టుకుని పని చేస్తాం, స్వార్థాన్ని దృష్టి పెట్టుకుని పూజ చేస్తాం, ప్రతి విషయాన్ని స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. కాబట్టి మనకు వికాసం, ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ నీకు బోధాలు వస్తాయి, మంచి మంచి లోకాలు వస్తాయి, నీకు ఆత్మ తెలియదు. ఆత్మ మన వైరాగ్యాన్ని పెంచుకుంటే మనకు రాగం పోతుంది, అటాచ్మెంట్ పోతుంది. ద్వేషం ఎందుకు పెరుగుతుందంటే మనకు ప్రేమ లేని వల్ల ద్వేషం పెరుగుతుంది. ఈ రాగద్వేషాలు రెండు కూడా మనలో ఆత్మ ఉన్నప్పటికీ ఈ ఆత్మ స్వరూపాన్ని మనకు తెలియని ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎదక వాళ్ళని అస్తమాన విమర్శిస్తూ ఉంటారు, ఇదొక అలవాటు. నాకు ఈ మధ్యన అనిపిస్తాను, దేవుడి గుళ్ళోకి ఎక్కడైనా గుళ్ళోకి వెళ్తే అనిపిస్తుంది, ఓ స్వామి నాకు మంచి స్నేహితుల ప్రసాదం, నాకు జ్ఞానం ప్రసాదించు, వైరాగ్యం ప్రసాదించు అని ఇదివరకు పూర్వం అనుకున్నామని ఇప్పుడు మర్చిపోయాను. చేత మంచి స్నేహితులను ప్రసాదించాను. ఎందుకంటే మంచి స్నేహితులు కనుక మనకు దొరికితే మన యొక్క సాధన తక్కువ సాధనతో మోక్షం. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉన్నట్టు మనకి స్వామి నాకు మంచి స్నేహితులు ప్రసాదం. ఎల్టవాళ్ళు మీరు విమర్శించుకుంటూ పోతారనుకోండి, మీరు ఎన్ని పూజలు చేసినా జపాలు చేసినా ఏమి లాభం లేదు, రజోగుణం తిరిగిపోతా ఉంటుంది. ఎవరైతే రజోగుణం తిరిగిపోతా ఉంటుందో తమోగుణం పెరుగుతుందంటే వాడికి జ్ఞానం రాదు. ఏ గురువు వల్ల జ్ఞానం రాదు, ఏ దేవుడు వాడికి సహాయం చేయదు. ఇది జ్ఞాపకపరచుకోండి. కొంతమంది ఎంతో తీవిగా ఉంటారు, ఎదుట వాళ్ళు విమర్శించరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదైనా చెబితే మంచి మాట చెబుతారు, లేదా మౌనంగా ఉంటారు. ఇది వాళ్ళు పూర్వజన్మలో ఎంత తపస్సు చేసుకుంటారు, అది స్థితి రాదు. ఎంతో తపస్సు చేసిన వాడు కానీ వాక్కు నిర్మలంగా ఉండదు, మధురంగా ఉండదు. వాక్కు నిర్మలంగా ఉందంటే, మధురంగా ఉందంటే, అది తేజస్తో ఉందంటే, అది 10 మందికి ఉపయోగపడతానంటే అది తపస్సు చేసి ఉండాలి. పూర్వజన్మ తపస్సు చేసిన మనిషి ఎదుట వాళ్ళని విమర్శించే సమస్య లేదు, విమర్శించారు. వాళ్ళు ఏదైనా ఈ మాట వల్ల ఉపకారం జరుగుతుందంటే మాట్లాడతారు, లేకపోతే మౌనంగా ఉంటారు. మీకు ఇంకో రహస్యం చెబుతాను, మీరు ఎవరితో చెప్పకండి, మీరు ఇంకో చోట ఎవరితో గ్రామం ఉంది, చాలా సీక్రెట్. ప్రతి మనిషికి ప్రారంభం, ఒక సామాన్యంగా కూలి పని చేసుకున్న వరకు ప్రధానమంత్రి వరకు ప్రారంభం, ఇదంతా మాయ. కానీ ప్రారంభం ఉంది, ప్రారంభం లేకపోతే శరీరం రాదు. ఈ శరీరాన్ని బట్టి కర్మానుభవం వస్తాం. ప్రారంభం లేని మనిషి లేదు, ప్రారంభం లేని స్త్రీ లేదు, ప్రారంభం లేని పురుషులు లేదు. ఎవరికో మంచి వాళ్ళకి మీకు ఏదో కష్టం వస్తా ఉంటుంది, సుఖం వస్తా ఉంటుంది, సుఖం వస్తా ఉంటుంది, కష్టం వస్తాం. మనకేమవుతుంది, సుఖం వచ్చినప్పుడు సంతోషం వచ్చేస్తుంది, కష్టం వచ్చినప్పుడు దుఃఖపడుతూ ఉంటాం. మన దుఃఖమే పడతాం కాకుండా మన తోటి వాళ్ళకి కూడా దుఃఖాన్ని పెంచేస్తూ ఉంటాం. మన దుఃఖం వస్తే మన సుఖం వస్తే సంతోషపడతాం, ఎంతో గతం వచ్చేస్తాం. ఈ ప్రారంభం లేని మనిషి లేడు సృష్టిలు. చీమలకేంటి, దోమలకేంటి, పశువులకేంటి, మళ్ళీ ఆ ప్రారంభం లేకుండా మనిషికి శరీరం రాదు. ఇందులో రహస్యం చెబుతాను, మీరు మనసులో పెట్టుకోండి. ఎక్కడ అనుకుంటుందో చోట ఇది ఏమవుతుంది, ప్రారంభం అనుభవించేటప్పుడు మన కొత్త వాసన వస్తాం. కష్టం వచ్చినప్పుడేమో దుఃఖం వస్తుంది, సుఖం వచ్చినప్పుడేమో గర్వం వచ్చేస్తుంది, సంతోషం వచ్చినప్పుడు గర్వం వస్తుంది. రెండు సమానంగా మనం అనుభవించలేము. ఇప్పుడు సుఖం ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి మనకు గర్వం వస్తుంది, పొగరబొట్టడం వస్తుంది. ఏమండి, ఏదైనా దుఃఖం వచ్చింది అంటే కష్టం వచ్చింది అనుకోండి దుఃఖం వస్తుంది. ఈ సంతోషం కూడా ఒక వికారం, ఈ కష్టం కూడా ఒక వికారం, ఈ రెండు కూడా మనస్సుతో సంబంధించిన వికారం. ఈ మనస్సు దుఃఖం వచ్చినప్పుడు మనస్సు కుంగిపోతుంది, సంతోషం వచ్చినప్పుడు మనస్సు కుంగిపోతుంది. మీకు దేవుడు ఉన్నాడా దేవుడు లేడా సమస్య కాదు, నేను చెప్పి దానికి అబద్ధం ఉంటే మీరు చెప్పండి. ఇది నేను మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనస్సు కూరిపోతుంది, సంతోషం వచ్చినప్పుడు ఏమవుతుంది మనస్సు పొంగుతుంది. సముద్రం పోవడం వల్ల సముద్రం పొంగినట్టే మీకు అలాగే పెద్ద పొంగు పొంగుతుంది. అంటే ఒక ఇమోషన్ మీకు వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఎప్పుడైతే మీకు ఆవేశం వస్తుందో, కష్టం వచ్చినప్పుడు మనస్సు కుంగిపోతుందో, సుఖం వచ్చినప్పుడు మనస్సుకు సంతోషం వచ్చేస్తుందో, అప్పుడు ఏమవుతుంది, మనస్సు పొంగటం, మనస్సు కుంగిపోవటం, మనస్సు పొంగటం, మనస్సు కుంగిపోవటం, ఇలా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, కొత్త వాసన వస్తాయి. మనం అందరం పెద్ద భక్తులు అనుకుంటున్నాం, లేకపోతే యోగులు అనుకుంటున్నాం, కానీ మన తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు 100 వాసంతులు పుడిచి చచ్చిపోయినప్పుడు 100 వాసంతులు చచ్చిపోతున్నాయి జ్ఞాపకంచుకుని, మనకు మోక్షం ఏంటి, మనకు శాంతి ఏంటి, మనకు నిర్వాణ. నేను చెప్పి దాంట్లో ఎవరైనా మాట ఉంటే మీరు ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. నాస్తికులు కానీ హేతువాదులు కానీ ఆస్తికులు, దేవుడు లేడిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే చెప్పచ్చు. ఇది మన ప్రాక్టికల్ సైన్స్. ఇది ఈ స్పిరిచువల్ సైన్స్. ఇప్పుడు ప్రారంభం ఎలా పెరుగుతుందంటే మనకి ప్రశాంతంగా తీసుకోండి, ఏ సంఘటన జరిగినా సరే మనకు మనసులో వికారం వస్తుంది. ఇప్పుడు మనం ఎవరైనా పొగుడతారనుకోండి, మనసులో సంతోషం వచ్చేస్తుంది, సంతోషం కూడా వికారం. మనం ఎవరైనా తిడతారనుకోండి, మనకి మనకి దుఃఖం వస్తుంది, అది కూడా వికారం. దీనివల్ల ఏమవుతుంది, మనసులో వికారం వచ్చేటప్పటికి కొత్త వాసన వచ్చేస్తుంది, మనకు తెలియదు కొత్త వాసన వచ్చేస్తే. ఈ కొత్త వాసన ఊరికే పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ ప్రారంభం అనుభవించేటప్పుడు మనసు ఉద్రేకపడకుండా, మనసును ఆవేశం తెచ్చుకోకుండా కనుక అనుభవిస్తే ఉన్న వాసనలు తగ్గిపోతూ ఉంటాయి, తన కాలిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, వాడికి తెలియకుండా వాడికి జ్ఞానం వస్తుంది. ప్రారంభం అనుభవించేటప్పుడు ఆవేశపడకుండా, ఉద్రేకపడకుండా, శాంతిగా కనుక ప్రార్థాన్ని అనిపిస్తే ఉన్న వాసనలన్నీ పోయి వాడు జ్ఞానం అయిపోతాడు. నువ్వు పూజ చేయడంలో జ్ఞానం అయిపోతారా అంటే, నేను పూజ చేయొద్దని జ్ఞానం చెప్పడం లేదు, మీకు పూజలు చేయండి అది ఒకటే కాదు, మీరు ప్రారంభాన్ని ఎలా అనుభవిస్తున్నారో కాదు. ఈ డెలికేట్ విషయం, ఎవరైతే ప్రారంభాన్ని శాంతిగా ప్రశాంతిగా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి ఉన్న వాసనలు పోతాయి. ఎవరైతే చిరాగ్గా ఆవేశంతో ప్రారంభాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకి కొత్త వాసన, అంటే ఎమోషన్ గురి కావద్దు. మీరు ఏ సంఘటన జరిగినా సరే ప్రశాంతంగా తీసుకోండి. ఒక స్ట్రాంగ్ మైండ్ ఎప్పుడు ఒక వీక్ మైండ్ ను కంట్రోల్ చేస్తుంది, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఒక గట్టి మనస్సు ఒక వీక్ బలహీనమైన మనస్సును కంట్రోల్ చేస్తుంది. మనం పాడైపోతాం, వాళ్ళు పాడైపోతాం. అంటే మీరు స్నేహాల విషయంలో మంచి స్నేహాలు చేస్తూ వాళ్ళకున్న విజ్ఞానాన్ని మనం ఆర్జించుకుంటూ వాళ్ళ యొక్క ప్రభావంలో కనుక మనంటే వైబ్రేషన్స్ పని చేస్తా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ పువ్వు ఉంటే మళ్ళీ వాసన వస్తుంది, ఆడ ఉంటే పేడ వస్తుంది. అదేవిధంగా మనం మంచి వాళ్ళతోటి సహోదయాన్ని వాళ్ళతో కనుక మనం స్నేహాలు చేయటం వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడి మనకి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి తెలియజేస్తుంది. కాసం లోకంలో మీరు ఏది మంచి పని చేసినా, ఏది ఏ మంచి ఆలోచన మీకు వచ్చినప్పటికీ అంతా మీకే తిరిగి వస్తుంది. మీరు ఏదైనా ధర్మం చేశారనుకోండి, అదే మీకు తిరిగి వస్తుంది. మీరు ఎవరికైనా ఉపకారం చేశారనుకోండి, అదే మీకు తిరిగి వస్తుంది. ఎవరికైనా అపకారం చేశారనుకోండి, అదే తిరిగి వస్తుంది. ధర్మం ధర్మం అంటే ఏంటి, జ్ఞానమే ధర్మం. ఎవరైతే ధర్మంగా ఉన్నాడో వాడికి జ్ఞానం కలుగుతుంది. కానీ నేను ఏదో తపస్సు చేస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, కానీ అధర్మంగా ఉంటే జ్ఞానం వస్తున్నాను మీరు అనుకోండి. పూజ వల్ల, జపం వల్ల, మామూలు జ్ఞానం వల్ల ధర్మాన్ని ఆచరించే వాడికి జ్ఞానం కలుగుతుంది. భగవంతుని ప్రార్థించేటప్పుడు ఏం చెప్పాలంటే, నాకు వినయాన్ని ప్రసాదించు. నాలో అధీనంగా ఉంటే అది పోగొట్టు, నాకు వినయాన్ని ప్రసాదించు, నా మనస్సు ఎప్పుడు వినయంగా ఉండాలి అని ప్రార్థిస్తే వాడు ఆ మనిషికి తప్పనిసరిగా పర్వంలోకి నీరు వచ్చినట్టు వాడి హృదయంలోకి జ్ఞానం. పర్వంలోకి ఏ విధంగా అయితే నీరు వస్తుందో, నీళ్ళు పోయితే అనుకోండి, అది పల్లాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ జ్ఞానం కూడా ఎక్కడైతే వినయం గల హృదయం ఉందో, ఆ వినయం హృదయం దగ్గరికి సర్దుకుంటాం. అంటే పరమేశ్వరుడు తెలిసి మీరు అధ్యయనం ఉందో, వినయం ఉందో, అంటే వినయం ఉన్న చోట, విధేయత ఉన్న చోట, శీలం ఉన్న చోట అది తప్పనిసరిగా వస్తుంది. అంటే భగవంతుడు ఏం చేశాను, నిజమైన సంపద ఏమిటంటే శీలమే, మన ప్రవర్తన నిజమైనటువంటి సంపద. అంటే బాహ్యంగా మీకు దేహ ప్రారంభాన్ని బట్టి మీకు కొన్ని భోగాలు రావచ్చు, అవి నిజమనుకుని మీరు గర్వపడవచ్చు. ఏదైనా కష్టాలు రావచ్చు, అవి నిజం అనుకుని మీరు దుఃఖపడవద్దు. అంటే మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మీ ఏది వచ్చినప్పటికీ మీకు ఊరికే గుర్తు, మీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఏంటంటే, ఇక గంట సేపు కేకరేస్తున్నాం రామకృష్ణ అని, లేదా గంట సేపు ధ్యానం చేస్తున్నాము, లేదా పూజ ఏమో 4 గంటలు చేస్తున్నాం, 5 గంటలు చేస్తున్నాం, ఇవన్నీ బాహ్యంగా చూసి మీకు ధ్యానం అది అది కాదు లెక్క. మీకు కొలత ఏంటంటే మీ దేహ ప్రారంభాన్ని, మీకు కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఎంత ప్రశాంతంగా మీరు అనుభవిస్తున్నారో దాన్ని బట్టి మీరు భక్తులు అభివృద్ధి అయినట్టు. ఇది కొలత. ఇదే రమణ మహర్షి గారు చెప్పారు, నువ్వు కాశీ వెళ్తే కాశీని కూడా వస్తుంది, హిమాలయ పర్వతాలు కలిస్తే నీ హిమాలయ పర్వతాలని కూడా వస్తుంది, నువ్వు చచ్చి పరలోకాన్ని కలిసి నీ మనసుని కూడా వస్తుంది. నీ మనసుని నీ వెంటాడుతూనే ఉంటుంది, నీ మనసును దాటి నువ్వు ఎక్కడ గడపాలి. నీ భర్తని విడిచిపెట్టవచ్చు, నీ ఇల్లు నీ విడిచిపెట్టవచ్చు, నీ అత్తని, నీ మామని, నీ బంధువుని అందరినీ విడిచిపెట్టవచ్చు, కానీ నీ మనసుని విడిచిపెట్టు. నువ్వు ఎక్కడ నీ మనసుని విడిచిపెట్టలేవు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళిన నీ మనసుని కూడా. నువ్వు పెరుమాళ్ళు అన్నాడు, నేను చేయలేదు చెడ్డ పనులు చేశాను స్వామి, నాకు ఇప్పుడు భయం వేస్తాను, అవసరమైన దశ వచ్చింది, ఇప్పుడు నేను రకానికి వెళ్ళిపోతానేమని నాకు భయం వేస్తాను పెరుమాళ్ళు అంటే. అప్పుడు భగవాన్ అంటే, పెరుమాళ్ళు ఓ పెరుమాళ్ళు, నిజమే నువ్వు నరకానికి నీ మనసు నీకు కూడా నాకు వస్తుంది, కానీ నీ కోసం నేను నరకానికి వస్తాను పెరుమాళ్ళు, నేను దర్శించడానికి. పెరుమాళ్ళు నువ్వు చేసిన పనులు నువ్వు నరకానికి వెళ్ళొచ్చు, కానీ నేను కూడా నీ కోసం నరకానికి వస్తాను. ఎందుకు నేను దర్శించడానికి వారి గురువు నాకు పుచ్చుకోవడం చేతం కాదు, మాకు పుచ్చుకోవడం చేస్తున్నాను కానీ ఇవ్వటం చేత కదా, పుచ్చుకోవడం నేర్చుకున్నాం వాటికి ఇవ్వటం చేస్తాం. అంటే మా గురువులు కాబట్టి ఏం చేస్తామంటే, గురువులు ఇంతసేపు బరువులుగా ఉంటారు. అంటే ఏంటంటే, మీరు ఇస్తాంటే మేము పుచ్చుకుంటూ ఉంటాం, కానీ మీ దుఃఖం మటుకు మేము పుచ్చుకొని మీ దుఃఖంలో మేము ఓటకుంటాం. ఎవరైతే మీ దుఃఖాన్ని హరిస్తున్నాడు వాడు గురువు, మీ రూపాయలు హరించేవాడు కాదు, ఎవరైతే మీ దుఃఖాన్ని హరిస్తున్నాడు వాడు గురువు. దైవ దర్శనం అయితేనే కానీ గురువు చల్లారు, మనస్సు చల్లారు, అహంకారం చల్లారు, మీ పొగరబోస్తాం అంటారు. మీ కర్మ ఫలితం అనుభవంలోకి రావాలనుకోండి, అనుభవంలోకి వచ్చి ఇది వేగంగా మీ అనుభవంలోకి వచ్చి బయటకు పోతే మంచిది, కానీ లోపల క్యూ ఉన్నంత సేపు అది మీకు పోటీ పెడతాను. అది ఏ డాక్టర్ గారు పిండేస్తే అది బయటకు పోతే అప్పుడు పోటీ తగ్గుతుంది, కానీ లోపల క్యూ పెట్టుకుని పైన కొబ్బరిని రాసుకుంటే లోపల పోటీ వస్తాను. అది అదేవిధంగా లోపల మీకు అజ్ఞానం ఉందని చెప్పు, మీకు లోపల అశాంతి ఉందని చెప్పు, ఆ వేగం అలాగే వస్తుంది. కర్మఫలం అనుగ్రహించబడుతున్నంత కాలం ఎవరి బుద్ధి ఎవరిని సుఖపడినవాడు, ఎవరికైతే గురువు అనుగ్రహం కలిగిందో, శాస్త్ర అనుగ్రహం కలిగిందో, దేవుని అనుగ్రహం కలిగిందో, వేగంగా కర్మఫలతాన్ని తీసుకోండి. దారార్థం చేసుకోండి. వారి కష్ట భక్తుల జీవితాల్లో నీకు ఎక్కువ కష్టాలు అనుభవించినట్టు వస్తుంది. మీకు ఎక్కువ మంది భక్తుల జీవితాల్లో కష్టాలు అనుభవిస్తా అంటే మిగతా వాళ్ళకి కష్టాలు లేదని కాదు, వాళ్ళ యొక్క ప్రారంభాన్ని వేగంగా వాళ్ళ అనుభవంలోకి తీసుకొచ్చి బయటకు లాగి వాళ్ళ కర్మఫలాన్ని ఫలితాన్ని వాళ్ళ చేత అతి తేలిగ్గా అనుభవించేసి వాళ్ళకి జ్ఞానం ఇవ్వటం కోసం. కర్మ అనుభవించవలసింది అనుకుంటే అది అనుభవించకుండా చేసిన అనుకుంటే వాడికి జ్ఞానం ఇవ్వడానికి అవకాశం లేదు. మనస్సును అంత సౌందర్యం కనుక మనం చేయగలిగితే అది ఆత్మకారణం. ఎప్పుడు జీవించండి చాలండి. మీరు మనస్సును బాగా సౌందర్యం చేయకుండా, మనస్సును అనుభవం చేసుకోకుండా చచ్చిపోతారనుకోండి, చచ్చిన తర్వాత ఏమి ఉండదు. నిజాల పగలకి, రేపు పగలకి, రాత్రి ఎటువంటిది, ఈ జన్మకి, రాబోయే జన్మకి సావు అటువంటి సావు అంటే ఒక నిద్ర అనమాట. మనం నిద్రలో ఉన్నట్టే ఉంటుంది సావు అంటే. అండి నిద్రలో మనం ఇంకేం చేస్తాం, నిద్రలో పని చేస్తాం, పని చెయ్యం. నిద్రలో మనం ఉన్నాం కాని పని. భగవంతుడు బ్రహ్మం, భగవంతుని మన వేదాలు ఏమిటంటే బ్రహ్మం 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 అంటారు. స్వార్థపూర్తి రోజుకి 24 గంటలు అయితే 36 గంటలు పనిచేసేవాడు, తన స్వార్థం కోసం అలా కష్టపడి పనిచేసేవాడు ఎలా ఉన్నారు కొంతమంది. అలాగే స్వార్థం లేకుండా పరమేశ్వరుడు కోసం, లోక కళ్యాణం కోసం, లోక ప్రీతి కోసం, సమాజం కోసం ఇష్టంగా తనకి ఎవరైనా అలా చేతులకి వాడికి కూడా జ్ఞానం కలుగుతుంది. ఏం చెప్పింది వాడి మీద ఈశ్వరుడు ప్రీతి కలుగుతుంది, ఈశ్వరుడు యొక్క కరుణ వాడు కలుగుతుంది, ఈశ్వరుడు కటాక్షించిన క్షణంలో మీకు జ్ఞానం. మనకి ఈశ్వరుడు ఇక్కడ ఉన్నారు, ఇంకా కరుణించడం లేదు. ఇంకే మన మనస్సు ఇంకా బాగుపడదు. మన మనస్సు బాగుపడిందంటే వెంటనే కరుణిస్తారు, వెయిట్ చేస్తున్నారు, ఆయన మన కోసం ఎదురు చూస్తున్నారు. అంటే మీరు స్వార్థాన్ని విడిచిపెట్టి పనిచేస్తున్నారు. స్వార్థపడు ఏదైతే తన సంసారం కోసం, తన దేహం కోసం ఎలా పనిచేస్తాడో అదేవిధంగా స్వార్థాన్ని ఆపని మీరు స్వార్థం లేకుండా కనుక పనిచేస్తే తప్పనిసరిగా ఈశ్వరు యొక్క కరుణ మీద, ఈశ్వరుడు కరుణ మీ మీద పడుతుంది, ఈశ్వర అనుగ్రహం మీ మీద పడుతుంది. ఈశ్వర అనుగ్రహం మీకు రావటం, మోక్షం రావటం సైమల్టేనియస్గా ఒకేసారి జరుగుతుంది. దీపం వెలిగిస్తే ఇంకో గంటకు వెలుతురు రాదు, దీపం వెలిగించడం, వెలుతురు రావటం రెండు ఒకేసారి జరుగుతాయి. అదేవిధంగా ఈశ్వర అనుగ్రహం మన మీద తాటికే పయనించి చెట్టు నుంచి పడిందంటే వేళ పడిందంటే ఇప్పుడే పడిపోతుంది, కానీ రేపు పడదు. అదేవిధంగా ఈశ్వర అనుగ్రహం కలగిన క్షణం, మధుర క్షణం ఎప్పుడైతే వచ్చిందో, ఈ బ్రెయిన్ నుంచి హాస్తకున్నటువంటి అమృతనాడు ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఆయన అనుగ్రహం వల్ల, అది ఆ క్షణంలోనే మీరు జ్ఞానులు అయిపోతారు. కాలాన్ని మీరు పాడు చేసుకోవద్దు, సమయం డబ్బు కంటే విలువైంది సమయం. చచ్చిపోయిన తర్వాత మీరు సాధన చేద్దాం అనుకుంటారనుకోండి, మీరు మనం చేయనివ్వరు. అక్కడ భోగలోకాలున్నాయి, నరకలోకాలున్నా, కానీ చనిపోయిన తర్వాత మీరు సాధన చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ శరీరం రావాలి, మళ్ళీ మనం భూమి మీదకి రావాలి, మళ్ళీ శరీరం రావాలి. అప్పుడు ఎటువంటి స్నేహితులు జరుగుతారో, ఎటువంటి పుస్తకాలు జరుగుతాయో, ఎటువంటి అవకాశాలు జరుగుతాయో చెప్పలేము. అంటే చనిపోయిన తర్వాత మనకు సాధన చేయనివ్వరు, మనకు అవకాశం లేదు. అంటే బతుకుండగా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటే, సమయాన్ని ఉపయోగించుకుంటే ఇంకా మంచి అవకాశాలు ఇచ్చేటువంటి మంచి జన్మల్ని మనకి భగవంతుడి ప్రసాదం, మంచి గురువులు కూడా మనకు దొరుకుతారు. అంటే మలయాళ సమాజాలు చెబుతూ ఉండారు, నేను ఎన్నోసార్లు చెబుతున్నాను భగవద్గీత చదవమని, కొంతమంది చదవటం లేదు, ఎన్నిసార్లు చెప్పి రాత ఎవరికైతే బాగోలేదు అక్కడ గీత రాదన్నారు. నా మనసులో గొప్పతనం లేకపోతే ఎదుటి వాళ్ళు గొప్పతనం నాకు కనపడదు. ఒక రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే ఇంకో రమణ మహర్షి ఉండాలి, ఒక కృష్ణుని అర్థం చేసుకోవాలంటే ఇంకో కృష్ణుడు ఉండాలి. ఇంకైతే నాకు అర్థం ఒక రమణ మహర్షి, నా చైతన్య స్థాయి ఆ స్థాయి నాకు లేదు. ఇంకా నా బుద్ధి అంత వికసించలేదు, నా మనసుకు ఆ అందాలు రాలేదు, ఆ లోతులు రాలేదు, ఆ విశారత్వం రాలేదు. అంటే జ్ఞాని నాకు అర్థం కాదు. ఆ చైతన్య శక్తిలో నేను ఎంతవరకు కుదించిపోయినానో అంటే నాకు అర్థం కాదు. ఇదే ఇదే కనుక మొట్టమొదటి అమెరికా వెళ్ళినప్పుడు మొట్టమొదటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికాని అడ్రస్ చేసి మొట్టమొదటి ఈ కథ చెప్పాడు. ఏం కథ చెప్పాయంటే, ఒకసారి సముద్రంలో కప్ప ఏమైందట, పొరపాటు వచ్చి నూతిలో పడిందట. సముద్రంలో కప్ప నూతిలో పడిందట. ఈ నూతిలో ఉన్న కప్ప అడిగిందట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అప్పని, అప్పని ఎక్కడి నుంచి వచ్చావు అని నూతిలో కప్ప అడిగిందట. కప్ప ఏమో అప్పని అడిగింది, సముద్రం నుంచి వచ్చాను ఆ కప్పని. ఆ కప్ప అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాననుకుంటున్నావు, సముద్రం నుంచి వచ్చానంట. సముద్రంలోంచి వచ్చావా, వివేకానంద చెప్పిన కథ, సముద్రంలోంచి వచ్చావా, సముద్రంలోంచి వచ్చావా. అది ఏం చేసిందట, నా కప్ప ఓ వ్యక్తి దొక్క ఉడికిందట, ఉడికి ఏం సొంతంగా సముద్రం అని అడిగింది. అంటే ఏంటి, సముద్రం ఎప్పుడు చూడలేదు నా కప్ప. అంటే నూతిలో 1000 వంతో 2000 వంతో ఉంటుంది అనుకుంటానట్టండి, ఎంత సముద్రం వంతు వచ్చావని ఏం చేసిన వ్యక్తి తప్ప ఉరికిందట, ఉరికి ఏం చేసినట్టు ఎంత ఉంటుందో సముద్రం అని అడిగిందట. దానికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదట్టండి. అప్పుడు కోపం వచ్చిందట్టు, కోపం వచ్చి జ్ఞానం తక్కువ ఉరికిందట్టు, పోయి ఎంత ఉంటుంది. ఇప్పుడు ఈ కథ ఏం చెప్పాడు, నీకే నాకు ఊహలు ఉన్నాయి, నీకు నిజం తెలియదు, నాకేవో తలంపులు ఉన్నాయి, నాకు నిజం తెలియదు, నీకంటే నాకు చదువు ఉంటుంది, నీకంటే నేను గొప్పవాడు అనుకుంటున్నాను, నీకంటే 4 రూపాయలు నాకు ఎక్కువ ఉంటుంది, నేను గొప్పవాడు అనుకుంటున్నాను, మీరు మాయలో ఉన్నారు, నేను మాయలో ఉన్నాను, మన అందరం ఒకే పొలంలో పనిచేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, నీకు నిజం తెలియదు, నాకు నిజం తెలియదు. ఏమంటే నాకు నిజం తెలియకుండా ఎలాగ మిమ్మల్ని నిజం దగ్గరికి ఎలా తీసుకెళ్ళాం, భజన వల్ల, పూజ వల్ల, ఇంకోటి వల్ల, శ్రవణం వల్ల, ఇంకోటి వల్ల. ஒரு பரிபூர்ணமான சாந்தி, ஆண்டெண்ணற்ற சாஸ்வதமான சாந்தி, தரகனுக்கு சாந்தி. அது நான் அர்த்தம் சாந்தி. ஆ விரதங்களோடு எப்படி சாந்தி நான் எப்படி தரிக்கிறதோ, ஆ பரிபூர்ண பூர்ண ஸ்தி நான் எப்படி அந்திந்தோ, ஆ சாந்தி எப்படி அனுபவிச்சேன் ஏமாத்தி சடன்கா நேரம் பந்தோளம் பயப்படுத்தும். ఇంకా ఆ శాంతి నాకు దొరికినప్పుడు భాష సుఖాల కోసం కానీ, భాష గౌరవాల కోసం కానీ, భాష పరిస్థితులు కానీ, భాషమే దేనికోసం నా మనసు డిపెండ్ అవ్వదు. నా సుఖం కోసం, నా శాంతి కోసం బాహ్య పరిస్థితుల మీద నా మనసు ఆధారపడ ఉండదు. ఇంకా దానికి ఎంత శాంతి కావాలో అంత లోపల నుంచి సఫరే ఉంటా ఉంటుంది. గురించి లోపల నుంచి చూడటానికి అతి వేగంగా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నాకు శాంతి పరిపూర్ణమైన శాంతి కలిగిందో సడన్ గా బ్రేక్ అవుతుంది. దేంట్లో నుంచి నేను మామూలుగా బంధం నుంచి తెగిపోయి బయటకు వచ్చాను. నేను ఎప్పుడైతే బంధంలో నుంచి బయటకు వచ్చానో అప్పుడు మీరు మిమ్మల్ని ఆ బంధంలో నుండి బయటకు తీసుకురాగలం. ముందు నాకు శాంతి కుదరదు. నాకు శాంతి కుదిరితే నేను బంధంలో నుంచి బయటకు వస్తాను. నేను బంధంలో నుంచి బయటకు వస్తే మిమ్మల్ని బంధంలో నుంచి బయటకు తీసుకురాగలం. ఇదే రమణ మహర్షి చేసిన పని. రమణ మహర్షి బంధంలో నుంచి బయటకు రాలేదనుకోండి, మనం ఎలా తీసుకురాగలదు? మనం తీసుకురాలేదు. అంటే జ్ఞానం అంటే ఏమిటి? వాడికి పరిపూర్ణమైన శాంతి ఉండాలి, పరిపూర్ణమైన శక్తి ఉండాలి, పరిపూర్ణమైన వైరాగ్యం ఉండాలి, పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి. వాడు అక్కడ ఏమవుతుంది? వాడు బంధంలో నుంచి విడిపోతాడు. అలా విడిపోయిన వాడు మాత్రమే తోటి వాడిని బంధం నొక్కని చెబుతాడు. ఇది కేవలం కౌరుల వల్ల, కాకరకాయల వల్ల ఏదో మిమ్మల్ని మీరు ఏదో గౌరవం కోసం పిలిచారు, మొక్కుబడి కోసం నేను మాటలు చెబుతాను. మీకు జ్ఞానం రా, నా మాట వెనకాల ఎంత బరువు ఉంది, ఇందులో ఎంత నా మనస్సు ఉందా, ఇందులో ఎంతవరకు జ్ఞానం ఉంది, ఇవి ఎంతవరకు మీకు ఉపయోగపడతాయి అన్ని అప్పుడు ఆలోచించుకోవాలి. కానీ ఏదో గౌరవం కోసం, లాంఛనం కోసం చెబితే మీకు జ్ఞానం కలదు. కొంతమంది ఎవరి వాళ్ళని అలా విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శించిన మీరు వాళ్ళ స్నేహాలు చేస్తారనుకోండి, మీకు కూడా కొంతకాలం విమర్శ అంటురావడం అది మీకు కూడా పట్టు. అది మీరు కూడా ఇంకా అర్థం వాళ్ళు విమర్శించడం మొదలు పెడతా ఉంటారు. ఈ స్నేహాలు కనుక దొరికితే అప్పుడు ఏమవుతుంది? మీకు తెలియకుండా మీరు రజోగుణం పెరిగిపోతుంది. ఈ రజోగుణంలోంచే అర్జునుడు ఇదే అడిగాడు. ఏమడిగాడంటే ఎవరిని పాపం చెయ్యాలని ఎవరికి ఉండదు, కానీ అందరూ పాపం చేస్తున్నారు కారణం. కృష్ణుని అడిగాడు పాపం చెయ్యాలని ఎవరికి ఉండదు, కానీ అందరూ పాపం చేస్తున్నారు కారణం ఏంటంటే కామం అని చెప్తారు. కామం అని చెప్పి మనిషి పాపం చేయటం మాట. కామం అక్కడి నుంచి వస్తుంది, రజోగుణంలోంచి వస్తుంది. రజోగుణంలోంచి కామం వస్తుంది, కామం నుంచి పాపం చేస్తుంది. అంటే ఈ రజోగుణం తగ్గాలంటే ఏం చేయాలి? తపస్సు ఉంటుంది. తపస్సు ఉన్నవాడు ఏం చేయపు, తనలో ఉంటున్న మంచిని తీసి ఇస్తూ ఉంటాడు, సమాజం యొక్క కళ్యాణం కోసం కృషి చేస్తుంటాడు. ఎద్దవాడిని విమర్శించడం ఎద్దవాడి యొక్క మనస్సుకు అందాన్ని తీసుకురావడం కోసం పనిచేస్తాడు. తపస్సు అంటే మీరు భోజనం మానేయడం తపస్సు అనుకోకండి. నిర్మలమైన వాక్ ఉండాలి, చేతులతో చేస్తే మీరు మంచి పని చేయాలి, నోటితో మాట్లాడుతుంటే మంచి మాటలు మాట్లాడాలి. మీ మనసులకు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు మీరు ధ్యానం చేయాలి, చక్కెర భావాలు మీరు ధ్యానం చేయాలి. మీరు మధ్య మార్గం గురించి మీకు మంచి మంచి ఊహలు, మంచి భగవంతుడి గురించి యొక్క సౌందర్యం, భగవంతుడి చెప్పిన మాటల గురించి మీరు ధ్యానం చేయాలి. భగవంతుడు ఏది చెబితే, భగవంతుడు చెప్పాడు కాబట్టి చేయటం అంటే దానివల్ల ఏమొస్తుంది కొద్ది? భగవంతుడు చెప్పాడు అంటుంది సార్, దేవుడు చెప్పాడు ఈ మాట ఏమో, దీనివల్ల మనకు ఏమొస్తుంది, ఏదొస్తే రాని, దేవుడు చెప్పాడు అంటే మనం చేసేట. అటువంటి ధైర్యం, ఆ ధైర్యం, ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం ఎవరికైతే కలిగి ఉందో వాడు ఆత్మసుఖాన్ని పొందుతాడు, వాడు మాకు సుఖాన్ని పొందుతాడు. ఆత్మస్థైర్యం కాదు, అదే వాక్కుని బాగు చేసుకోవాలి, మనస్సుని బాగు చేసుకోవాలి, ఇంద్రియాలు నిర్మలంగా. ఈ పని మీద విశ్వాసం, నీ మాట మీద నీకు విశ్వాసం, నీ అభివృద్ధి మీద నీకు విశ్వాసం, నీ వికాసం మీద నీకు విశ్వాసం. అంటే నీ పాదాల మీద మనం, మన పాదాల మీద మనం నిలబడగలం, మనం ఆధ్యాత్మికంగా చైతన్యవంతం కావాలి అనుకుంటే విశ్వాసం. తర్వాత భగవంతుడి చెప్పిన మాట ఎందు పరిపూర్ణం అనుకుంటే విశ్వాసం. ఇంతకు నీకు భగవంతుడి ఎందు మీద విశ్వాసం, భగవంతుడి చెప్పిన మాట ఎందు గౌరవం కానీ, భగవంతుడి చెప్పిన మాట ఎందు విశ్వాసం కానీ మీకు కలగటం లేదంటే లోపల పాపం ఎక్కువ ఉన్నట్టు. ద్వేషం ఉన్నవాడికే కామం వస్తుంది, ద్వేషం ఉన్నవాడికే ద్వేషం వస్తుంది, ద్వేషం ఉన్నవాడికే భగవంతుడి బోధ అంటారు. హృదయంలో దోషం ఉన్నప్పుడే ఇవన్నీ ఉంటాయి. అంటే ఎవరికైతే దోషం పోయిందో వాడికి ద్వేషం కూడా. మాట వేరు, దేవుడు వేరు కాదు, మాట వేరు. మాటే దేవుడు, జ్ఞాని కానీ దేవుడు కానీ తప్పనిసరి అయితేనే మాట్లాడతాడు. అనవసరం మాటలు వాడు నోటంట రావు. రమణ నోటంట కానీ, రాముడు నోటంట కానీ అన్నట్టు గాసిప్ ఏమి రా. మీతోటి నాకేమి పని లేదు, మీతోటి నాకేమి పని లేదు అన్నట్టు రమణ స్వామిలో కడతాడు. మాతోటి ఏమి పని లేదు, నాతో ఎందుకు మాట్లాడతాడు? దయ్యవంత ఎవరో మాటల సందర్భంలో మీతోటి నాకేమీ పని లేదు, అయితే మాతోటి పని లేదు, నువ్వు మాతోటి ఎందుకు మాట్లాడుతున్నావు? మన తోటి పని లేదండి, మరి ఎందుకు మాట్లాడుతున్నావు మాతో? అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్. ఆ దయ్య, అవరే దయాసముద్రం ఉప్పు సముద్రం కాదండి, అది ఉప్పు సముద్రం కాదు, శాంతి సముద్రం, ఆనంద సముద్రం దయాసం. వేళ ఇంకో మాట జ్ఞాపకం వస్తాను, మీరు ఎవరటం చెబుతారా రేపు రేపు ఇక్కడ ఏం పాడు ఎవరటం చెబుతారు కాదు. కృష్ణ రామాను కూడా అనకపోయాను నేను, నీకు బోటలు అయి ఉంటే మోక్షం వచ్చింది. కీప్ ఇట్ ఇన్ అవర్ హార్ట్. ఏ మనిషికి అయితే బోటలు అయి ఉండవు ఆ మనిషిని రామ యేసు అల్లా బ్రహ్మం రమణ ఏమైనా అక్కడ ఎవరికి మోక్షం వచ్చింది అంత ఒక దయనీయ గుణం ఎవరికైతే ఉండవు, బోటలు ఎవరి దగ్గర అయితే ఉండవు వాడికి తప్పనిసరిగా రామ అనే శబ్దం అనుకున్న వాడికి భ్రమం వస్తుంది. చేసిన తల తీశాను, నా శిరస్సు తీశాను. నిజమైన బోట దయ కనుక మీకుంటే, నిజమైన కంపాషన్ కనుక ఉంటే, పూజతోటి రామ నామ నామ జపంతో యజ్ఞంతో ఏమీ సంబంధం లేకుండా మీకు జీవుల పట్ల పరిపూర్ణమైనటువంటి దయ బోట దయ, బోటముల పట్ల జీవుల పట్ల నిజమైనటువంటి దయ మీకుంటే తప్పనిసరిగా మీకు భ్రమం తెలియదు, ప్రకాశించకూడదు. దేవుడు ఉన్నాడా దేవుడు లేరానే సమస్య కాదు, మరణ కూడా కరెక్ట్ అదే కంపాషన్. ఎందుకు మాట్లాడుతున్నావు మీతోటి నాకు పని లేదు అది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కంపాషన్ అవుతాడు అంటే ప్రతి మాటలోనే దయ తొలగించబడతాండి, ప్రతి మాటలోని శాంతి తొలగించబడతాండి, ప్రతి మాటలోని ఆ జ్ఞానధార ఆ ప్రేమధార ఆ కాంతిధార ఆ శాంతిధార అమృతధార ప్రతి మాటలోని. అంటే దే జ్ఞాని నోటంటే ఏ మాట వచ్చినప్పటికీ అది పరమ ప్రమాణం అంటే ఆ మాటలు మీరు ఏడాకూడంగా కానీ సర్వాత్కాన్ని తీసుకోకుండా సీరియస్గా తీసుకుని ప్రతి మాటను మీరు ప్రాక్టీస్ ఇంకొక ఉపాయం చెబుతారు. మీకు బోధదయం లేదనుకోండి, ఇప్పుడు కేరళ కోర్టుకి వెళ్ళి ఆ లా పుస్తకాలు అవి చూసుకుంటా ఉంటారు. ఆ 13 పేజీలో ఈ కోర్టు నెంబర్ ఎలా ఉందండి అంటే ఇది కేసు మీరు కొట్టేయండి, పేజీ నెంబర్ 11 నెడ్రాస్ లా బుక్ లో నెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇలా ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇలా ఉంది అని ఇలా ఆ లా మాటలు ఏవి చెప్తా ఉంటారు కోర్టు. అంటే డాక్టర్ గారు ఏం చేస్తారు మెడిసిన్ మెడిసిన్ ఏంటో ఎక్స్రేలు ఏముంది అని చూసుకుంటారు. లా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి లా బుక్స్ తోటి, మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మెడికల్ బుక్స్ తోటి టచ్ ఉంటారు. అయితే మోక్షం కావాలని వాళ్ళకి ఏం అక్కర్లేదు, ఒకటి చిన్న విషయం ఇందాక బోధదయం నీట్లేదు అనుకుని ప్రాక్టీస్ ప్లీజ్ మీకు మోక్షం సరకాల సర్వస్థల్లోని ఎటువంటి పరిస్థితులు మీరు ప్రతికూల పరిస్థితులు వచ్చినా అనుకూల పరిస్థితి వచ్చినా లాయర్ ఏ విధంగా అయితే లా ప్రాక్టీస్ చేస్తున్నాడు అది మీరు శాంతిని ప్రాక్టీస్ చేయండి, శాంతిని అభ్యసించండి, మీకు మోక్షం పూర్తి. డౌట్ చేయకండి, మీరేం అనుమానించకండి, మీరేం అనుమానించకండి. అనుమానించేవాడు సందేహించేవాడు నశిస్తాడు, ఎవరైతే సందేహిస్తున్నాడో వాడు నశిస్తాడు. మీకు ప్రతికూల పరిస్థితులు రావచ్చు మీ దేహ ప్రార్థాన్ని బట్టి, అనుకూల పరిస్థితులు రావచ్చు, అనుకూల పరిస్థితులు వచ్చిన ప్రతికూల పరిస్థితులు వచ్చినట్టు మీ శాంతి చెదిరిపోకుండా కనుక మీరు నిలబెట్టుకోండి, మీరు తప్పనిసరిగా మీ మనస్సుకి గొప్ప సౌందర్యం వచ్చి మోక్షానికి వెళ్ళి దారి. మీ మనస్సుని మనం పట్టుకుని మోక్ష గుహలోకి, ఆ హృదయ గుహలోకి, ఆ శాంతి గుహలోకి, అమృత గుహలోకి, ఆ దైవ గుహలోకి, స్వర్గరాజ్యంలోకి అనే మానస్థితిలోకి మిమ్మల్ని తీసుకుపోతుంది. ప్రాక్టీస్ ప్లీజ్ దట్ నా ఏది ఇష్టం లేని వాళ్ళ దగ్గర, నా మాటలు అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గర నా మాటలు చెప్పొద్దని చెప్పాడు అర్జున్. కృష్ణుడు ఏమన్నాడంటే నా ఎందుకు ఇష్టం లేని వాళ్ళ దగ్గర, నా ఎందుకు భక్తి లేని వాళ్ళ దగ్గర నేను నీ దగ్గర చెప్పే మాటలు కూడా ఎవరితో చెప్పదు అని గీతలో చెప్పాడు. రత్నాలని ఈ మణుల్ని తీసుకెళ్లి పందుల కింద పడేయకు, ఆ రత్నం ఏ విలువ ఆ మణి యొక్క విలువ పండుగ తెలియదు, పైగా తన కాళ్ళతోటి తన గట్టలతోటి తొక్కేస్తున్నాడు బైబుల్. మాట విలువ తెలియనప్పుడు దాని బరువు కూడా తెలియదు, విలువ తెలియనప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయాలని కూడా మనకు అనిపించదు. మాట యొక్క బరువు తెలియనప్పుడు మాట విలువ తెలియనప్పుడు అది ప్రాక్టీస్ చేయాలని కూడా మనకు అనిపించదు. నేను చెప్పడమే కాదు, నేను చెప్పే మాటల వల్ల నీకు శ్రద్ధ కలిగే బాధ్యత కూడా నేనే తీసుకో. నేను మాటలు చెబుతున్నాను అనుకోండి, నీకు ఎవరి శ్రద్ధ కలగటం లేదనుకోండి, ఆ పొరపాటు నాదే కానీ మీది కాదు. నేను చెప్పే మాటలు ఏంటో నీకు విశ్వాసం కలగకపోతే ఆ పొరపాటు నాదే, అది మీది కాదు. దేవుని శోధిస్తే వస్తుంది మోక్షం, చిత్తాన్ని శోధిస్తే వస్తుంది. నీ మనసులో ఏం జరుగుతుంది నువ్వు పరిశీలనగా చూడు, ఎలా చూస్తున్నావు, నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, మీరు నన్ను ఎలా చూస్తున్నారు, అది నీ మనసులో ఏం జరుగుతుంది నువ్వు అబ్జర్వ్ చేయి, ఏం జరుగుతుందో చూడు. మీరందరూ నన్ను ఎలా చూస్తున్నారు, నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, అలా మీ మనసు అంతా చూసుకొని మీ మనసులో ఏం జరుగుతుందో మీరు చూసుకోండి. ఎటువంటి తలంపులు వెళ్ళిపోతున్నాయి, ఎటువంటి భావాలు వస్తున్నాయి, అది ఎలా ఉంటుంది, మనసులో ఏం జరుగుతుందో పరిశీలన మీరు సాక్షిగా చూసుకోండి. అలాగే మనసుని మీరు చూసుకుంటారంటే వచ్చిన తలంపు ఆగిపోతుంది. మనస్సు మీరు అనుకోవద్దు, మనస్సుకు సాక్షిగా మీరు ఉండదు, మనస్సులో ఏం జరుగుతుందో మీరు చూస్తుండదు. దానివల్ల కూడా మీకు ధ్యాన స్థితి కలుగుతుంది. అబ్జర్వ్ చేయండి, మనసులో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. దానివల్ల కూడా మీ మనసుకి ఎంతో సౌందర్యం వస్తుంది, మీ మనసుకి ఎంతో సూక్ష్మత వస్తుంది, మీ మనసు ఎంతో బాగుపడుతుంది. ఎక్కువ తింటున్నావా తక్కువ తింటున్నావా అని కాదు, ఒక వస్తువు మీద ఇష్టం లేదా ఇంకో వస్తువు మీద అయిష్టం లేదా తింటే ప్రసాదం అన్నారు రమణస్వామి. మనకి ఏవో కొనుక్కుని అంటే ఇష్టం, కొనుక్కునే పదార్థాలు అంటే ఇష్టం ఉండదు, కానీ మీకు కొన్ని అంటే ఇష్టం ఉండదండి. అంటే నువ్వు ఏ తిన్నప్పటికీ దాని మీద ఇష్టం అయిష్టం లేకుండా సమానమైన బుద్ధితో తింటే అది ప్రసాదం అవుతుంది. దేహమా మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే దేహమా మిమ్మల్ని ప్రేమిస్తాను భగవాన్.
ఈ దేహం అని మనం ప్రేమిస్తాం, అది ప్రేమించే వస్తువుకి మరణం లేదు. ఈ దేహం మరణించినప్పటికీ ఆ ప్రేమించే వస్తువు అలాగే అది ఇప్పుడు ఉండి, అది ఎప్పుడు ఉంటుంది, ఆనాడు ఉండి, ఈనాడు ఉండి, నిన్ను నాటుకోవడం ఎందుకు అనుమానిస్తున్నారు? అది ఎందుకు మనకు అది తెలియటం లేదు? ఆ వస్తువుకి, ఆత్మ వస్తువు ఎంత ప్రేమ స్వరూపం, అంత ప్రేమ స్వరూపం మన హృదయంలో ఉండే మన హృదయం కానిస్తుంది. కానీ ప్రేమ చాలా మంది పాలు చేయటువంటి ఇది, నేను మీ ఇంటికి వస్తాను, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు ఏమి ఇస్తారు, నా ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు ఏమి ఇస్తారు?
దేవుని స్వరూపం ఎవడ పొందుతాడంటే, దేహం మరణించక ముందే దేహం నేననే బుద్ధి ఎవరైతే మరణించిందో వాడు దేవుని స్వరూపం పొందుతాడు, వాడే నిర్వాణ స్థితిని పొందుతాడు. నిన్నే బుద్ధుడి యొక్క పుట్టినరోజు, నేను శనివారం కాదు, నేను బుద్ధ పూర్ణిమ, నేను గౌతమ బుద్ధుడి పుట్టినరోజు, గౌతమ బుద్ధుడికి నేను జ్ఞానం కలిగిన రోజు, గౌతమ బుద్ధుడి శరీరం విడిచిపెట్టిన రోజు కూడా నిన్నే బుద్ధ పూర్ణిమ. గౌతమ బుద్ధుడు నిన్నటి రోజునే జన్మించాడు, లోకంలోకి వచ్చాడు, నిన్నటి రోజునే శరీరం విడిచిపెట్టాడు, నిన్నటి రోజునే బోధి వృక్షం తినడానికి జ్ఞానం కలిగింది. నిన్నే బుద్ధ పూర్ణిమ. నిన్నటికి 2533 సంవత్సరాలు అయిందండి గౌతమ బుద్ధుడి పుట్టి. నిన్నటికి 2533 సంవత్సరాలు అయింది గౌతమ బుద్ధుడి లోకంలో. ఏదో 4 మాటలు చెప్పుకుని కొంత విజ్ఞానవంతులు అంటే గౌతమ బుద్ధుడు, రమణుడు, లేదా భగవద్గీత చెప్పిన కృష్ణుడు వాళ్లే కారణం. వాళ్ళు ఎంతో తప్పించి తప్పించి వాళ్ళు తపస్సు చేసి బ్రహ్మం కోసం తప్పించి బ్రహ్మము తెలుసుకుని మనం బాగుపడటం కోసం వాళ్ళు యొక్క సుఖంలో వాళ్ళు శాంతిలో మనకు వాటా పెట్టారు. ఏనాటికైనా ఎవడో ఈ గ్రహించి బాగుపడతారని మనకు ఎంతో జ్ఞాన వర్షాన్ని మనకు కురిపించారు. అయితే వాళ్ళ పట్ల వాళ్ళని మనం గౌరవించటం లేదు సరికదా, వాళ్ళని స్మరించటం లేదు సరికదా. మనస్సు కృతజ్ఞతాభావం కూడా మనం ఎవరైనా ఎవరింటికి వెళితే 2 ఇడ్లీలు పెడితే వాళ్ళ పట్ల మనకున్న కృతజ్ఞత కూడా దేవుడి మీద లేదు. ఒక మంచి వాక్యం చెప్పిన వాడి మీద, ఎవరైనా ఇంటికి వెళితే అన్నం పెడితే వారి పట్ల మనకున్న కృతజ్ఞత కూడా దేవుని పట్ల లేదు, జ్ఞానుల పట్ల మనకు. మనం భవిష్యత్ వాళ్ళని మర్చిపోయాం. పుస్తకాల్లో బట్టి పేర్లు, గౌతమ బుద్ధుడి జ్ఞాని, యేసుక్రీస్తు జ్ఞాని, శంకరాచార్యుడి జ్ఞాని, రమణ మహర్షి జ్ఞాని, ఈ పాఠాల పుస్తకాల్లో ఒక్క పేరుడు. పాఠాల పుస్తకాల్లో వాళ్ళు ఉన్నమాట నిజమే, దేవుడు ఉన్నమాట నిజమే. నీ హృదయంలో దేవుడు లేడు, పాఠాల పుస్తకాల్లో మిగిలి. కృతజ్ఞత అనేది ఎలా ఉంటుందో మనకు తెలియనటువంటి మనుషులు. దేవుని పట్ల మీరు కృతజ్ఞత చూపించండి, దేవుని చెప్పిన వాక్యం పట్ల మీరు గౌరవం చూపండి, కృతజ్ఞత చూపండి, మీకు జ్ఞానం కలగదు. ఆ మాత్రం చేయగలరా? దేవుని పట్ల మీరు కొన్ని కృతజ్ఞత చూపించలేరా? దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి కొన్ని సమయాన్ని ఇవ్వలేరా? మీ డబ్బు ఇవ్వద్దు, కొన్ని సమయాన్ని ఇవ్వలేరా? భగవాన్ ఒక మాట చెప్పారు, భగవాన్ చెప్పిన మాట మీరు చెప్పగలనండి. మన మనసులో అనేక వృత్తులు వస్తాయి, దాన్ని చిత్త వృత్తి అంటారు. అనేక గొడవలు మనసులో వస్తాయి, మీ మనసులో వస్తాయి, అందరూ మనసులో వస్తాయి, ప్రతి ఒక్కరి మనసులో వస్తాయి. అంటే మనసులో అనేక తలంపులు పుడుతూ ఉంటాయి, దాన్ని వృత్తి అంటారు. తలంపుని బట్టి మాట వస్తుంది, మాటను బట్టి పని చేస్తాం. తలంపు లేకపోతే మాట లేదు, తలంపు లేకపోతే పని లేదు. తలంపు లేకుండా పని ఎవరు చేయడు, తలంపు లేకుండా మాట మాట్లాడరు. తలంపుని బట్టి పని చేస్తాడు, తలంపుని బట్టి మాట మాట్లాడతాడు. తలంపు లేకపోతే పని లేదు, తలంపు లేకుండా మాట లేదు. ఈ తలంపుని ఎవరైతే నిగ్రహించుకుంటున్నాడో అదే యోగం. ఎవరైతే చిత్త వృత్తులు నిరోధించగలుగుతున్నాడో, చిత్త వృత్తులు కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడో, ఎవరైతే నిజాన్ని తెలుసుకోవడం కోసం, సత్యాన్ని తెలుసుకోవడం కోసం చిత్తంలో పుట్టే వృత్తిని ఎవరైతే నిగ్రహించుకోగలుగుతున్నాడో అదే యోగం. అది భక్తి ద్వారానో, జ్ఞానం ద్వారానో, కర్మ ద్వారానో, నీ పద్ధతిలో, నీకు నచ్చిన యోగంలో, నువ్వు మెచ్చిన యోగంలో నీ చిత్త వృత్తిని నిరోధించుకునే పతంజలి చెప్పాడు. భగవాన్ ఏం చెప్పారంటే, తలంపు పుట్టిన తర్వాత నువ్వు దాన్ని నిరోధించుకోవడం కాదు, వృత్తి పుట్టిన తర్వాత దాన్ని నిరోధించుకోవడం కాదు, రోగం వచ్చిన తర్వాత మందు పుచ్చుకోవడం కాదు, అసలు రోగం రాకుండానే చూసుకోవడం మంచిది. అయితే రోగం వచ్చిన తర్వాత మందు పుచ్చుకోవద్దని కాదు, మందు పుచ్చుకోవడం మంచిది, అసలు రోగం రాకుండా చూసుకుంటే ఇంకా మంచిది. కాదు ఇక్కడ భగవాన్ ఏం చెప్పారంటే, నీకు ఈ తలంపులు వస్తూనే ఉంటాయి, చిత్తవృత్తులు వస్తూనే ఉంటాయి, నువ్వు ఎంత నిరోధించుకున్నప్పటికీ వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంత కాలం అయితే ఆత్మని దేహాన్ని అనుకుంటావో, నువ్వెవరు అన్నపూర్ణ, నువ్వెవరు పార్వతి, కానీ నువ్వు ఆత్మ అయినప్పటికీ నువ్వు ఆత్మతో కలిసి ఉండడం లేదు, నువ్వు కాని దేహంతో నువ్వు కలిసి ఉంటున్నావు. అంచేత నువ్వు ఆత్మని దేహాన్ని అని ఎంతకాలం అనుకుంటావు? నువ్వు ఆత్మవు కానీ నువ్వేమనుకుంటున్నావు? దేహాన్ని అనుకుంటున్నావు. నువ్వు ఆత్మని దేహాన్ని ఎంతకాలం అయితే అనుకుంటున్నావు, అంతకాలం తలంపులు వస్తూనే ఉంటాయి, మనసులో వృత్తులు పుడతాను. నువ్వు ఎంతకాలం అయితే అబద్ధాన్ని నిజం అనుకుంటున్నావు, నువ్వెంతకాలం అయితే దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు, చిత్తవృత్తి ఎందుకు పుడతాయో భగవాన్ చెప్తున్నారు. అది ఆరిగారు నువ్వు కనిపెట్టారు. చిత్తవృత్తిని నిరోధించుకోవడానికి యోగం వద్దని భగవాన్ చెప్పటం లేదు. ఆ చిత్త వృత్తి ఎందుకు పుడతాను నీకు, నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు, ఈ మనస్సును నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆత్మవు. యువర్ దైదర్ దిస్ బాడీ నార్ దిస్ మైండ్, ఇమ్మర్టల్ సెల్ఫ్ యువర్. నువ్వు ఆత్మ అయినప్పటికీ, నువ్వు సత్య పదార్థం అయినప్పటికీ, నువ్వు కాని దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కాని అహంకారాన్ని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కాని మనస్సును నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కాని దాన్ని నువ్వని ఎంతకాలం అయితే అనుకుంటూ ఉంటావు అంతకాలం నీకు వృత్తిలు పోతాను ఉంటాయి. బంధం నిన్ను విడిచిపెట్టదు. ఈ రాకలు పోకలు ప్రయాణాలు తప్పని తప్ప ఎక్కడ రాగద్వేషాలు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఆలోచనలు లేవు, ఇవన్నీ లేని చోట సత్య పదార్థం ఎక్కడైతే ఉందో అక్కడే నన్ను నేర్పలుపు తండ్రి అన్నాడు గీతాంజలి రవీంద్రనాథ్. కొంతమంది కవులు ఉంటారు, వాళ్ళు ఋషులుగా ఉండలేరు. కొంతమంది ఋషులుగా ఉండొచ్చు, వాళ్ళ కవిత్వం ఉండదు. తమ మనిషి ఋషి కవి కూడా. ఆయన ఎంత ఋషో అంత కవి, ఎంత కవో అంత ఋషి. ఆయన ఎంత కవిత్వం ఉందో మీకు అక్షరమణమాలలో ఉపదేశారంలో తెలుసు. ఈ రెండు ఒక చోట మీటే ఇంకొక అమృతం వర్షించింది. కవిత్వం ఉంది, ఋషిత్వం ఉంది, జ్ఞానం ఉంది, కరుణ ఉంది, భూతదయ ఉంది, ఎన్నో సుగుణాలు కలిసినటువంటి మీటింగ్ ప్లేస్. కంపాషన్, దయగల హృదయం కలవాలి. దయగల హృదయం మటుకు సామాన్యం అండి. మీరు డబ్బు పెట్టి కొనుక్కోగలరా? మీకు అంతస్తులు ఉండొచ్చు, కానీ దయగల హృదయం మటుకు వస్తుందా? ఎంత కల్టివేట్ చేస్తే దయగల హృదయం వస్తుంది? నేను మరొకసారి చెబుతున్నాను, జాగ్రత్తగా చెబుతున్నాను అనుకోకండి. మీకు కనుక భూతదయ ఉంటే మీకు ఏమీ ఇతర బాహ్య ప్రక్రియతో సంబంధం లేకుండా మీకు మోక్షం. ఇంట్లో అందరితో విడిపోయాను, అందరితో విడిపోయాను. ఇంకా దేనితోటి విడిపోలేదు? నేను అహంకారంతో విడిపోలేదు. అహంకారంతో ఇంకా విడిపోలేదు. అహంకారంతో ఎప్పుడైతే వేరుపడ్డాను, అహంకారంతో ఎప్పుడైతే విడిపోయాను, అందులో కారాన్ని ఎప్పుడైతే తీసుకెళ్ళగలిగాం, అహం స్థితిలో, ఆత్మస్థితిలో అయాంద కదా నేను ఉన్నాను. నేను అదో, నేను ఇదో, నేను ఎల్లమ్మనో పుల్లమ్ములు అనుకుంటాను, లేదా పశువునో మనిషిని అనుకుంటాను, లేదా దేవతనో దేవుణ్ణి అనుకుంటాను, నేను తక్కువ అన్ను ఎక్కువ అని అనుకుంటాను, నువ్వు అలాగ అనుకుంటావు ఇలాగ అనుకుంటావు, లేదా పెద్దవాడిని అనుకుంటావు తక్కువ అని అనుకుంటావు, లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతావు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతావు, లేదా రాజులు అనుకుంటారు, బ్రాహ్మలు అనుకుంటారు. కానీ వాస్తవాడి వాళ్ళు అనుకో, ఇదే నేను పెద్దవాళ్ళం, అగ్రహణాలు, లేదా తక్కువ కులం వాడము, డబ్బును వాడము, డబ్బు లేని వాడము, అదేనో ఇదేనో, ఇదేనో అదేనో, అదేనో ఇదేనో, లేకపోతే నేను ఆడవాళ్ళమను, నేను మగవాళ్ళమను, లేకపోతే నేను రాజులను బ్రాహ్మలను, లేకపోతే నేను ధనవంతులను పేదవాళ్ళమను, నేను నల్లగా ఉన్నాను ఎర్రగా ఉన్నాను, అయాన్ దిస్తూ లేదా అయాన్ దట్టు, నేను అది లేదా ఇది లేదా ఇది కాదు అది కాదు అదో ఇది అనుకుంటాను, కానీ నేను ఆత్మని అనే భావన మనకి. కొన్ని సెకండ్లు మీ జీవితంలో మీరు 3 సంవత్సరాలు జీవిస్తే కొన్ని సెకండ్ల కాలం, కొన్ని క్షణాల కాలం మీరు ఆత్మశాంతిని, ఆత్మసుఖాన్ని మీరు అనుభవించండి. అప్పుడు దాని వైభవం తెలుస్తుంది, దాని లోతు తెలుస్తుంది, దాని అందం తెలుస్తుంది, దాని విశాలత్వం మీకు తెలుస్తుంది. ఫర్ సెల్ఫ్ రియలైజ్డ్ సోర్స్, ఫర్ దెన్ ది కమ్ ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైట్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద యొక్క డ్యూటీ సార్ అవిందు. దేవుడు నీ హృదయంలో ఉండటానికి భిన్నమైన ఆలోచన ఎంతకు రాణిస్తాడు. చెడ్డవాసన వస్తాడు కూర్చుంటారు, ఏదైనా భౌతికమైనటువంటి చెడ్డవాసన వస్తే మీరు ఎంత బాధపడుతుంటే, దేవుడి మీ హృదయంలో ఉండటానికి మీ మనసులో వచ్చే చెడ్డవాసన మీరు ఎందుకు మీరు దూరం కావటం, దేవుడి మీ హృదయంలో ఉండటానికి తగినటువంటి వాసన మీరు ఎందుకు సృష్టించుకోవటం లేదు, ఎందుకు నోబెల్ థాట్స్ ని, ఐడియల్ థాట్స్ ని మీరు ఎందుకు సృష్టించుకోవటం లేదు, ఎందుకు దుర్వాసనలకి, దుర్రాలోచనలకి, కొత్త అంశాలకి, ప్రయుక్తులకి ఎందుకు మీరు చూపిస్తున్నారు? అటు చూపిస్తే దేవుడు మీ హృదయంలో ఉంటాడు. దేవుని యొక్క అస్తిత్వం మీ హృదయంలో, దేవుడు ఉన్నాడు. మీ దేహం దేవాలయం అంటే దేవుని హృదయంలో ఉంటే అటువంటి దేవాలయంలోకి ఈ దుర్వాసనలు ఎలా రాణిస్తున్నారు? భేద బుద్ధులు కాబట్టి ఎవరైనా నమస్కారం పెడితే మనం అది గౌరవిస్తున్నారనుకుంటాం. దేవునికి భేద బుద్ధి లేదు. భేద బుద్ధి లేనప్పుడు ఏమి నమస్కారం పెట్టినా, ఇంకోటి చేసినా, వాళ్ళని పువ్వులతోటి పూజించినా, రాళ్లతోటి కొట్టినా, ఒకటి ఎవరికి దేవుడు లేదు. ఇంకెక్కడ మనస్సు లేదు, ఎన్ని గౌరవం అగౌరవం ఎన్ని మనస్సు కల్పిస్తాను, ఎన్ని దాటి వెళ్ళిన వాడితే ఇప్పుడే పొందుతావు, ఇక్కడే పొందుతావు. మరణించే వరకు నువ్వు అడగక్కర్లేదు. ఈ జీవితంలో, ఈ శరీరంలో నువ్వు ప్రాణం ఉండగానే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవచ్చు, ముక్తిని ముక్తిని పొందవచ్చు. ఏదైనా స్వేచ్ఛ ఉందని మీకు ఎవరికైనా, ఎందుకనే మనం జీవిస్తున్నాం, మనలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంది? ఈ తలంపు రావద్దు, ఈ తలంపు నన్ను పీడించేస్తుంది, వద్దు వద్దు అంటే అదో వచ్చి నెత్తి మీద. ఎవరికి సుఖపడుతున్నాను మనం? మనకి స్వేచ్ఛ ఉందా? నాకు భయం లేదని చెప్పండి. ఆత్మను తెలుసుకునే వరకు ఏదో భయం ప్రతి మనిషిని పీడిస్తుంది. ఆత్మ
మనం తెలుసుకోరకు దేవుని తెలుసుకునే వరకు భయం దంటాడుతూనే ఉంటుంది, భయం పీడిస్తూనే ఉంటుంది.
ఆత్మను తెలుసుకునే వరకు ఏదో భయం ప్రతి మనిషిని పీడిస్తుంది.
అమృత స్థితి ఎవరికైతే వచ్చిందో, ఇమ్మట్లది ఎవడైతే పొందాడో వాడికి తప్పనిసరిగా ఆనంద స్థితి వస్తుంది. అంటే దేహ బుద్ధి ఉంది కాబట్టి మనం మరణించామనుకుంటున్నాం, దేహ బుద్ధి ఉంది కాబట్టి మళ్ళీ జన్మించామనుకుంటున్నాం. ఈ దేహ బుద్ధి ఉన్నంత కాలం నీకు స్వరాజ్యం లేదు, స్వాతంత్రం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు, మోక్షం లేదు. అంటే దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టాను అనుకుంటున్నావు, దేహం మరణించినప్పుడు నువ్వు మరణించాలనుకుంటున్నావు, దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చింది అనుకుంటున్నావు, దేహం ముసలిదైతే నేను ముసలివాడిని అనుకుంటున్నావు, మరి దేహం చిక్కిపోతే నేను చిక్కిపోయాను అనుకుంటున్నావు. ఎంచేపు నీ ఆలోచనలన్నీ, నీ ఊహలన్నీ, నీ తలంపులన్నీ దేహం చుట్టూరే తిరుగుతున్నాయి. అంటే దేహాన్ని బట్టి నీవు ఉన్నాయి కాబట్టి ఈ దేహానికి పరిమితమైన బుద్ధి, ఈ దేహానికి పరిమితమైన మనస్సు అరుణాచలేశ్వరుడు. ఈ దేహ బుద్ధిని ఆపరేషన్ చేసి నాకు ఈ దేహ బుద్ధిని పోగొట్టావు, ఆత్మ బుద్ధిని ఇచ్చావు. అంటే నువ్వు ఈ ఆపరేషన్ చేసి నువ్వు చేసినటువంటి ఉపకారం ఇది. అయితే నాకేమి సఫరింగ్ లేదు, నాకేమి బాధ లేదు. అంచేది ఈ గొప్ప పని నువ్వు చేసావు అరుణాచలేశ్వరుడా. అంచేత జ్ఞానం లేకుండా, ఏమండి జ్ఞానం లేకుండా బ్యాంకులో నాకు డబ్బు లేదనుకోండి, అది చెక్కు రాసిస్తే ఎలా ఉంటుందండి? బ్యాంకులో నాకేమి డబ్బు లేదు, నేను చెక్కు రాసిచ్చాను, ఇది ఈ చెక్కు పట్టుకెళ్ళండి, ఆ చెక్కు మారుతుందండి. అదే విధంగా నీకు బ్యాంక్ అకౌంట్ లో నీకు డబ్బు లేకపోతే నీ చెక్ ఏ విధంగా అయితే మారదో, నీకు కనుక జ్ఞానం లేకపోతే మోక్షం రానే రాదు. నీ అకౌంట్ లో కనుక డబ్బు లేకపోతే చెక్కుకి విలువే లేదు. అదే నీకు జ్ఞానం కనుక లేకపోతే మోక్షం రానే రాదు. నీ జ్ఞానం ఎప్పుడైతే లేదు నువ్వు మోక్షం గురించి ఆశించక్కర్లేదు. నీకు జ్ఞానం కనుక లేకపోతే మోక్షం రానే రాదు. అంటే మనం ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ మాట మాట్లాడుతున్నప్పటికీ, ఏ విషయం మనం ఆలోచిస్తున్నప్పటికీ మన గమ్యం జ్ఞానాన్నే పెట్టుకోవాలి. అంటే జ్ఞానం లేకపోతే మోక్షం రాదు కాబట్టి, జ్ఞానం లేకపోతే అమృత స్థితి రాదు కాబట్టి, జ్ఞానం లేకపోతే శాంతి రాదు కాబట్టి మన అది చాలా ముఖ్యం. అందుకే ఎవరికైనా సరే శాంతి లేదండి, శాంతి లేదు. ఇతర దేశాల నుంచి వస్తున్నారు అనేక మంది, శాంతి లేదు, శాంతి లేదు అని అంటారు. ఎవరు చెప్పినా అంతే కదా, చాలా మంది శాంతి లేదు, శాంతి లేదు అంటారు. ఆ శాంతి ఎక్కడో మనం బజార్లో దొరుకుతుంది, మనం చూస్తూ ఉంటాం, ఎక్కడో వెతుకుతూ ఉంటాం. ఎక్కడ ఉంది శాంతి? మన హృదయంలోనే ఉంది శాంతి. మన మనస్సును అంతర్ముఖం చేస్తే ఎంతో మనకి పరిమితం లేనటువంటి, అద్భుతమైనటువంటి, అపూర్వమైనటువంటి, ఉదాత్తమైనటువంటి ఒక శాంతి మన హృదయంలోంచి మనకు వస్తుంది. అయితే మన మనస్సు అంతర్ముఖం కాలేక, మన మనస్సు లోపలికి దిగలేక, అది ఎక్కడో బయట ఉంది, మనకు బాహ్యంగా దూరాన ఉంది అనిపిస్తూ ఉంటుంది. శాంతి, శాంతి ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. మోక్షం ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. అమృత స్థితి ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. ఆనందం ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. ఇవన్నీ ఎక్కడ వెతుక్కుంటున్నాం? బాహ్యంగా వెతుకుతున్నాం. అందుచేత గురువు అనేవాడు చేయవలసిన పని ఏంటంటే నీ మనస్సును అంతర్ముఖపరచాలి. ఇంచేదండి, సుఖం ఎక్కడుందో, నీకు శాంతి ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్లేవాడే గురువు. ఏ స్థానానికి వెళ్తే నువ్వు అమృత స్థితిని పొందుతావో అక్కడికి నేను డైరెక్ట్ చేసేవాడు మటుకి గురువు. మనం ఒకేషన్ గ్రహించాలి. ఈ ఆధ్యాత్మిక విషయాల్ని మనం చదివి అర్థం చేసుకోవడానికి కూడా మన హృదయంలో చాలా పవిత్రత ఉండాలి. మార్క్సిజం ఉంది, ఇంకో ఇజం ఉంది, లెనినిజం ఉంది, ఇంకో గాంధీజం ఉంది, ఇంకా అనేక ఇజాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఏమిటి ఏ ఇజం, ఏ సిద్ధాంతం, ఏ సిద్ధాంతం సృష్టి పొడిగినా, సృష్టి ఉన్నంత కాలం ఏ సిద్ధాంతం నిలబడుతుందని మీ వ్యక్తిగత అభిప్రాయం, మీ పర్సనల్ ఒపీనియన్ ఏమిటని జిఎల్ మెహతా ఆల్బర్ట్ ఐన్స్టీన్, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్, ఆ మ్యాథమెటిషియన్ ని అడిగినప్పుడు ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, సృష్టి చివరి వరకు నిలబడేది అద్వైత సిద్ధాంతం. ఈ సృష్టి యొక్క ప్రవాహంలో అన్ని సిద్ధాంతాలు కరిగిపోతాయట. ఈ సృష్టి అంతా ఏమిటంటే బిజినెస్. ఇది మన శరీరాలు పడిపోయినప్పటికీ ఈ సృష్టి యొక్క వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడి మటుకే ఈ వ్యాపారంలోంచి బయటకు వస్తాడు. ఈ సృష్టి యొక్క వ్యాపారం, ఈ ప్రకృతి యొక్క వ్యాపారం, ప్రకృతి యొక్క ప్రవాహం నిరంతరము కోట్లాది సంవత్సరాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఈ సృష్టి యొక్క క్రమం అలా జరుగుతూనే ఉంటుంది. కానీ ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడి మటుకే ఈ వ్యాపారంలోంచి బయటకు వస్తాడు. ఎండగా ఉందంటే నువ్వు గుడి వేసుకుని వెళ్ళాలి, కానీ ఆ ఎండ నువ్వు ఆపుచేయలేవు. సూర్యుడి యొక్క వేడిని, ఆ మెరిసిగస్ సన్నలోంచి వచ్చే వేడిని నువ్వు ఆపుచేయలేవు. అంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు గుడిగేసుకు వెళ్ళాలి. గుడిగేసుకేస్తే ఎండ దెబ్బ తగలకుండా రక్షించుకోగలవు, కానీ ఆ ఎండ లేకుండా నువ్వు ఆపుచేయలేవు. అదేవిధంగా ఈ వ్యాపారంలో, ఈ సృష్టి యొక్క వ్యాపారంలో, ఈ బిజినెస్ లో ఇది అనంతంగా జరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టి వ్యాపారానికి అంతు లేదు. కానీ ఈ ఇందులోంచి నువ్వు బయటపడాలనుకుంటే, బయటపడవలసిన అవసరం నీకు అనిపిస్తుంటే, నువ్వు జ్ఞానం సంపాదించు, నువ్వు అమృత స్థితిని పొందు. నువ్వు ఎప్పుడైతే జ్ఞానం సంపాదించావో అప్పుడు వెంటనే ఈ సృష్టి వ్యాపారంలోంచి బయటపడిపోతావు. కొంతమంది మనుషులు మాట్లాడుతుంటే బర్నింగ్ వస్తుంది. వాళ్ళ మాటల్లోంచి మన చర్మం అంతా మండిపోతూ ఉంటుంది, మన శరీరం మండుతుంది, మన మనస్సు మండుతుంది. సోదర మహాశైలరా, సోదర అన్నాడు మహాశైలరా, అజ్ఞానంలోంచి మంట వస్తుంది కానీ జ్ఞానంలోంచి మంట రాదు. బర్నింగ్ అనేది అజ్ఞానంలోంచి వచ్చేదే కానీ జ్ఞానంలోంచి మట్టి రాదు. జ్ఞానంలోంచి ఏమొస్తుందంటే శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. నీ హృదయానికి, నీ మనస్సుకి, నీ ఇంద్రియాలకి, నీ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్న తేడా. ఎన్ని సిద్ధాంతాలు ఈ కాల ప్రవాహంలో కలిసిపోయినప్పటికీ ఐన్స్టీన్ చెప్పిన సమాధానం ఏమిటంటే, ఐన్స్టీన్ వాడు ఒక పొలిటీషియన్ కాదు, ఏదో రాగద్వేషాలను పట్టుకుని చెప్పే మాటలు కాదు. ఆయన ఐడియల్ మ్యాన్, ప్రాక్టికల్ మ్యాన్. ఆయన చెప్పింది కూడా ఒక ఋషితోడు సమానంగా ఐన్స్టీన్ చెప్పిన మాటను కూడా తీసుకోవాలి. ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, ఈ సిద్ధాంతాలు అన్ని కరిగిపోతాయి, ఈ ప్రపంచ ప్రవాహంలో అన్ని కూడా రాలిపోతాయి, కానీ సృష్టి చివరి వరకు నిలబడేది ఒకటే సిద్ధాంతం, అదేమిటంటే అద్వైత సిద్ధాంతం. అయితే అద్వైత సిద్ధాంతం గురించి మీరు ఎలా చెప్పారు కదా, మీరు మా భారతీయ గ్రంథాల్లో అద్వైతం గురించి చెప్పే గ్రంథాల్లో మీరు ఏమైనా చదివారని జిఎల్ మెహతా అడిగితే, ఐన్స్టీన్ అంతటి వాడు, అంతటి మహామేధావి, మీ శంకరాచార్య వారు రాసినటువంటి వివేక చూడమని నేను చదివాను, చదవటం చదివాను, నాకు ఎంతవరకు అర్థం అయిందో మీరు అడగండి, నాకు సరిగ్గా అర్థం లేదని చెప్పాడు. ఆ ఫిజిక్స్ లో, మ్యాథమెటిక్స్ లో ఆయన కంట్రిబ్యూషన్ ఎంత ఉంది. అయినప్పటికీ మనస్సు అంతర్ముఖం అయితేనే కానీ ఎవడు జ్ఞాని కాలేడు. ఎంత మేధావైనప్పటికీ మనస్సు అంతర్ముఖం అయితేనే కానీ జ్ఞాని కావటానికి అవకాశం లేదు. ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలంటే అర్థం ఏమిటంటే నువ్వు ఆత్మ అవ్వాలి, అయితేనే కానీ నీకు ఆత్మ తెలియబడదు. ఆత్మ తెలియబడదు, ఆత్మ అయితేనే కానీ ఆత్మ తెలియబడదు, ఆత్మ తెలియబడదు అంటే తెలుసుకోవటం అంటే అవ్వటం. అది మీరు గ్రహించవలసినటువంటి విషయం. ఉన్నది ఒకటే వస్తువు, యూనివర్స్ అంతా నడిపిస్తోంది. భూమి చూడండి, తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పటికీ, ఇలా ఎన్నో ఎటర్నల్ లాస్ ఉన్నప్పటికీ ఎంతో కరెక్ట్ గా జరుగుతుంది. టైంకి సూర్యుడు ఉదయిస్తున్నాడు, టైంకి సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ ఖగోళం సంబంధించిన శాస్త్రాలన్నీ ఎంతో పంక్చువాలిటీ తోటి, ఎంతో చక్కగా ఈ సృష్టి అంతా నడపబడుతోంది. ఇది వర్షాకాలం, శీతాకాలం, వేసవకాలం, ఈ కాలాలు రావటం, ఈ సీజన్స్ రావటం, ఈ వెళ్ళటం, ఇవన్నీ కూడా సృష్టి అంతా క్రమంగా జరుగుతుంటే ఏదో ఒక పవర్, ఏదో ఒక శక్తి ఈ యూనివర్స్ అంతా నడిపిస్తుంది. ఎంత క్రమబద్ధంగా నడిపిస్తుందని మనకు స్పష్టంగా తెలుస్తాం. మనిషి యొక్క రాగద్వేషాలను బట్టి సృష్టి నడవటం లేదు, ఏదో ఒక ఉన్నతమైనటువంటి శక్తి ఈ సృష్టిని సక్రమంగా నడిపిస్తుందన్న సంగతి ఏమాత్రం మనకు బుద్ధి ఉన్నప్పటికీ, ఏమాత్రం మనకు తెలివి ఉన్నప్పటికీ ఆలోచిస్తే ఏదో ఒక పవర్, ఏదో ఒక శక్తి ఈ యూనివర్స్ అంతా నడిపిస్తుంది, ఎంత క్రమబద్ధంగా నడిపిస్తుందని మనకు స్పష్టంగా తెలుస్తాం. ఈ సృష్టిని అంతా నడిపించే శక్తి, ఆ శక్తి ఎక్కడో నీకు దూరం లేదు, ఆ శక్తి యొక్క అంశం నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో ఆ శక్తిని అర్థం చేసుకుంటే ఈ యూనివర్స్ నడిపించే శక్తి అంతా నీకు అర్థం అవుతుంది. అయితే ఈ ప్రపంచం ఉన్నటువంటి రాగద్వేషాలు, ఈ ప్రపంచం ఉన్నటువంటి కామక్రోధాలు, ఇవన్నీ జయిస్తేనే కానీ ఆ శక్తి దగ్గరికి వెళ్ళాం. గుళ్ళు అందరూ దేవాలయంలోకి వెళ్తూ ఉంటాం, ఎదురుకుండా ఏం కనిపిస్తుందండి, పెద్ద గోపురం కనిపిస్తుంది. పెద్ద గోపురం కనిపించాక గోపురంలోంచే లోపలికి వెళ్ళాలి శివుడి దగ్గరికి. అలాగే ఈ ప్రపంచం అనే గోపురాన్ని దాటితేనే కానీ మనకు శివుడు దొరకడు. ఇది ప్రపంచం అనేది ఈ పెద్ద గోపురం, ఇది ఈ గోపురం మనకు పెద్దదిగా కనిపిస్తుంది. ఈ గోపురాన్ని దాటాలి, ఈ గోపురాన్ని దాటితేనే కానీ లోపల శివుడి దగ్గరికి వెళ్ళాం. ఏమిటి ఈ ప్రపంచం అనే గోపురం? మనకి లైక్స్ అండ్ డిస్లైక్స్, ఈ రాగద్వేషాలని దాటాలి, కామక్రోధాలను దాటాలి, ఈ ప్రకృతిని దాటాలి. మన మనస్సు కూడా ప్రకృతి, మన మనస్సు కూడా ప్రకృతి, మన దేహం ప్రకృతి, మన ఇంద్రియాల ప్రకృతి, మన మనస్సు కూడా ప్రకృతి, మన మనస్సు కూడా నిజం కాదు, మన మనస్సు కూడా అబద్ధమే. అంటే మనస్సు కూడా అబద్ధం కాబట్టి నువ్వు మనస్సును జయించమంటున్నాడు. నిజాన్ని జయించలేం, అబద్ధాన్ని జయించగలం, కానీ నిజాన్ని జయించలేం. అంచేది నీ మనస్సు కూడా అబద్ధమే కాబట్టి అంచేది నీ మనస్సును జయించమని చెబుతున్నాడు. అంచేది మనస్సు యొక్క మూలం తెలుసుకోమని రమణ స్వామి చెప్పటంలో ఉద్దేశం అదే. అంచే మనస్సు యొక్క మూలం తెలిస్తేనే కానీ నీకు మనస్సు అనగదు. అంచేది నువ్వు ధ్యానం చేసినప్పటికీ ఆ ధ్యానం చేసేవాడు ఎవడు నువ్వు పరిశీలన చేసుకో. ధ్యానం చేసేవాడు కనుక ధ్యానంలో కరక్కపోతే నువ్వు పరమస్థితిని పొందలేవు, చివరి స్థితిని పొందలేవు, అల్టిమేట్ రియాలిటీ నీకు అందదు. ఆ ధ్యానం చేసేవాడి యొక్క స్వరూపం నీకు తెలియకపోతే ఈశ్వర స్వరూపం నీకు తెలియబడదు. మీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, దానికి దేవుడు అని పేరు పెట్టారు. మీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీ ప్రయత్నం, మీ ధ్యానం యొక్క ప్రయత్నం అంతకే, మీ పూజ యొక్క ప్రయత్నం అంతకే, మీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా. కానీ మీ స్వరూపాన్ని మీరు దేవుడు అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు దేవుడు అని అనుకోవచ్చు, లేదా శక్తి అని అనుకోవచ్చు, లేదా ఈశ్వరుడు అని అనుకోవచ్చు, లేకపోతే అల్లా అని అనుకోవచ్చు, ఏదో మీ ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టుకుని మీరు అనుకోవచ్చు. మీరందరూ భక్తుల అభివృద్ధిలోకి వస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకోండి మీకు కంగారు పడుతుంది, అంటే మీ భక్తిలో బలం లేదన్నమాట. ఏ ప్రపంచాన్ని జయించడం అంటే ప్రపంచంలో ఉండొచ్చు మనకి గమ్యం ప్రపంచం కాదు మన బడిలోకి ఎందుకు వెళ్తున్నాం ఏదో పాఠంలో చదువుకుని ట్రైనింగ్ అవటానికి వస్తున్నాం అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా ట్రైనింగ్ అవటానికి మనం వచ్చాం అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఒక ట్రైనింగ్ ఈ ప్రపంచం కూడా ఒక బడి లాంటిదే ఒక కాలేజీ లాంటిదే ఇందులోంచి ట్రైనింగ్ అయ్యి బయటపడాలి మన ఆత్మను తెలుసుకోవడమే ప్రపంచంలో ట్రైనింగ్ యొక్క లక్ష్యం అంటే భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే మళ్ళీ అవకాశం వస్తుంది రాదు చెప్పలేం ఈ ప్రపంచంలో ట్రైనింగ్ వచ్చాం కాబట్టి ఈ ట్రైనింగ్ మనం సక్రమంగా ఉపయోగించుకుని మన ఆత్మను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ ప్రపంచం అది పెద్ద గోపురం ఈ గోపురాన్ని దాటి వెళ్తేనే కానీ మన శివుడు కనిపించడు అంటే స్వామి శివానంద చెప్పేవారు ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ ఎలోన్ సిక్ దిస్ వాళ్ళు మీరు సెలెస్లీ అంటే నువ్వు కనుక దేవుడే కావాలంటే ఈ ప్రపంచాన్ని త్యాగించేయి నీకు కుక్క కనిపించినప్పుడు రాయి కనపడదు రాయి కనిపించినప్పుడు కుక్క కనపడదు తిమ్మెండితో కుక్కను చేశారనుకోండి నీకు మసక చీకట్లో నువ్వు చూసినప్పుడు నీకు అది ఎలా ఉంటుంది నీకు నిజంగా కుక్క కింద ఉంటుంది అది ఇక రాయి సిమెంట్తో చేశారు లైఫ్ దగ్గర పట్టుకెళ్ళి చూస్తే ఏమనిపిస్తున్నది అదో ఇది సిమెంట్తో చేసిందని ఉరికి ఇది నిజమైన కుక్క కాదు ఉరికి కుక్క కింద కనిపిస్తాను అనుకుంటావు నీకు అది కుక్క కింద కనిపించినప్పుడు అక్కడ రాయి నీకు కనపడదు రాయి కనిపించినప్పుడు నీకు కుక్క కనపడదు అదేవిధంగా నీకు ఆత్మ దర్శనమైనప్పుడు నీకు ప్రపంచమే లేదు నీకు ప్రపంచ బుద్ధి ఉన్నప్పుడు దేహ బుద్ధి ఉన్నప్పుడు నీకు ఆత్మ తెలియబడదు ఆత్మ తెలియబడదు కేవలం పుస్తకజన్య జ్ఞానం వల్ల ఆత్మ తెలియబడదు పుస్తకాల్లో ఆత్మ లేదు నీ హృదయంలో ఆత్మ ఉంది భగవంతుడు ఏం చెప్పాడు నేను పుస్తకంలో ఉన్నానని చెప్పాడా హృదయంలో ఉన్నానని చెప్పాడా అయితే ఊరికి మైలురాళి కింద గైడ్ కింద పుస్తకాలు ఉపయోగపడతాయి కానీ దేవుడు మటుకి మన హృదయంలోనే ఉన్నాడు మన హృదయాన్ని పిండి భగవంతుడు తెలుస్తాడు కానీ పుస్తకాలను పిండితే భగవంతుడు తెలియబడడు అంటే మరీ మరీ ఇక్కడ గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు ఏ పని చేసినప్పటికీ నువ్వు మాట మాట్లాడినప్పటికీ ఏ ఆలోచన వచ్చినప్పటికీ అది ఎంతవరకు నిన్ను పవిత్రుని చేస్తాను నువ్వు చేసే పూజ వల్ల ఎంతవరకు నువ్వు పవిత్రుడవుతున్నావు నువ్వు చేసే జపం వల్ల నువ్వు ఎంతవరకు పవిత్రుడవుతున్నావు నువ్వు చేసే ధ్యానం వల్ల ఎంతవరకు నువ్వు పవిత్రుడవుతున్నావు ఆ పవిత్రత అనేది నువ్వు చూసుకోవటం అది చేశాను ఇది చేశానంటే అడవిలోకి వచ్చిన వెన్నెల్లాగా ఉంటుంది అంటే ఏమి ప్రయోజనం లేదు ఏమీ ప్రయోజనం లేదు సోదర మహాశైలరా ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి నేను చెప్పిన కనుక మీరు నిజంగా ఆచరణలో పెడుతుంటే మీ ఇంట్లో వాళ్ళ మీకు ముందు శత్రువులు అవుతారు మీరు సత్యాన్వేషణ ఊరికి సర్వాగాల కాలక్షేపానికి వింటే పర్వాలేదు అలా కాలక్షేపానికి నేను చెబితే పర్వాలేదు కానీ ఎవడైతే నిజమైన సత్యాన్వేషకుడు ఎవడైతే సత్యాన్వేషణలోకి దిగాడో ఆ రంగంలోకి దిగాడో వాడికి మొట్టమొదటిలో వాడికి ఇంట్లో వాడు శత్రువులు అవుతారు గ్రామస్తులు శత్రువులు అవుతారు దేశంలో శత్రువులు అవుతారు ప్రపంచంలో శత్రువులు అవుతారు అలా ఎంత శత్రుత్వం వచ్చినప్పటికీ ఆ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని సత్యాన్ని ఎయిమ్గా పెట్టుకుని సత్యాన్ని గోల్గా పెట్టుకుని సత్యాన్ని డెస్టినేషన్ గా పెట్టుకుని నువ్వు చెల్లించకుండా ఉండగలిగితే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు కానీ భయం అనేది హృదయంలో ఏ మూలన ఉన్నప్పటికీ నీకు సత్యం తెలియబడదు సోదర మహాశైల బలహీనులకు కానీ బద్ధకస్తులకు కానీ ఆత్మ సాక్షాత్కారం కాదు సత్య సాక్షాత్కారం కాదని కఠోపనిషత్తులో ఒక ఋషి చెప్పాడు నిజంగా అన్వేషణ కనుక మీరు ప్రారంభిస్తే సత్యాన్వేషణ కనుక మీరు ప్రారంభిస్తే మార్చ్ ఫార్వర్డ్ లుక్ ఫార్వర్డ్ గో ఫార్వర్డ్ నో నీడ్ ఆఫ్ లీకింగ్ బిహైండ్ అండ్ స్వామి వివేకానంద తరచుగా చెప్పాడు మార్చ్ ఫార్వర్డ్ లుక్ ఫార్వర్డ్ గో ఫార్వర్డ్ నో నీడ్ ఆఫ్ లీకింగ్ బిహైండ్ వెనక్కి తిరిగి చూడవలసిన పరం లేదు నువ్వు ఆ మార్గంలో నీవు నిజంగా నమ్మినప్పుడు నీలో సిన్సియారిటీ ఉన్నప్పుడు ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి నీరెస్ట్ డీరెస్ట్ కలిగి ఉన్నప్పటికీ వెనక్కి తిరిగి చూడకు ఆ సత్యం కోసం నువ్వు తప్పిస్తుంటే ఆ సత్యం కోసం నువ్వు జీవిస్తుంటే ఆ సత్యం కోసం నువ్వు స్ట్రగుల్ పడుతుంటే అదే నిన్ను వచ్చి వరిస్తుంది నీ శిరస్సు మీద వాడుతుంది దాని స్వరూపాన్ని నీకు ఇస్తుంది అయితే బద్ధకస్తులకి బలహీనం మటుకి తెలియదు టిమిడిటీ వల్ల దీనికి తెలియదు పిరికితనం ఉంటే మనం రోజు రోజు మరణిస్తూనే ఉంటాం అంటే పిరికితనం వల్ల ఇది తెలియబడదు దీనికి ఎంతో ధైర్యం ఉండాలి దీనికి ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి ఇంచేది మనకు ఆత్మవిశ్వాసం లేదు కానీ ఆభరణాలు ఉన్నాయి బంగారు వస్తువుల మీద మనకున్న విశ్వాసం కానీ బంగారం మీద మనకున్న వ్యామోహం కానీ మన ఆత్మ మీద మనకు విశ్వాసం లేదు అంచేది ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే మనకు ఆత్మ తెలియబడదు అంచేది నువ్వు ముందు ఒక ఐడియాలు పెట్టుకో ఒక ఆదర్శం పెట్టుకో అది ఆత్మని ఆదర్శంగా పెట్టుకో అది నువ్వు గోల్గా పెట్టుకో అంచేది దానికోసం సాధించు నాట్ ఎ ఫెయిల్యూర్ ఒక ఫ్రెంచ్ ఎడ్యుకేషన్ చెప్పాడు నాట్ ఎ ఫెయిల్యూర్ బట్ లో ఎయిమ్ ఇస్ కై ఫెయిల్ అయితే పర్వాలేదు దాని అది ముఖ్యం కాదు నీ ఆదర్శం ఏమిటి దేన్ని పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అది ముఖ్యం ఆ ఆదర్శం కనుక సరైనది లేకపోతే అది నేరం అది తప్పు నువ్వు ఫెయిల్ అవ్వడం తప్పు కాదు పూర్తిని ఐడియల్గా పెట్టుకోవాలి గార్డెన్ ఐడియల్గా పెట్టుకోవాలి ఆత్మ ఐడియల్గా పెట్టుకోవాలి అది కనుక ఐడియల్గా పెట్టుకోకుండా నేనేదో నాకేదో మంచి జన్మ రావాలి నేనేదో స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి ఆ లోకానికి వెళ్ళిపోవాలి ఈ లోకానికి వెళ్ళిపోవాలి అని ఇటువంటి ఏదో టెంపరీగా తాత్కాలికమైనటువంటి మళ్ళీ నీకు ప్రకృతిలోకి వచ్చేటువంటి ఈ చిన్న చిన్న స్వల్ప విషయాలని అల్ప విషయాలని కనుక మీరు ఆదర్శంగా పెట్టుకుంటే అది నేరం, అది తప్పు, అది పాపం. కానీ మీరు ఫెయిల్ అవటం మటుకు తప్పు కదట. మీరు ఆదర్శంగా పెట్టుకోండి, ఒక ఉన్నత విషయాన్ని ఆత్మను తీసుకోండి, ఒక భగవంతుని తీసుకోండి, లేదా ఒక సైన్స్ ని తీసుకోండి. ఎయిమ్ హై అండ్ ఎయిమ్ ఎట్ ది హైయెస్ట్. ఏదో ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అది మనసులో పెట్టుకుని అది పొందటం కోసం, దాన్ని తెలుసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఫెయిల్ అవుతారనుకోండి, ఫెయిల్ అయినా పర్వాలేదు, అది నేరం ఏమి కాదు. కానీ ఆదర్శంలో కనుక తప్పు ఉంటే అది మట్టికి నేరం అని ఓ ఫ్రెంచ్ ఎడ్యుకేషనిస్ట్ చెప్పాడు.